వన్స్ అగైన్ అందరికి హాయ్. అన్నదాత సుఖీ భవ. సూపర్ గా ఉంది. గురు పౌర్ణమి రోజు ఇలాంటి ఫుడ్ మనం తినము. తింటామా? ఎవరైనా నూడిల్స్ పెడతారండి? ఇది న్యూ ఎనర్జీ ఫుడ్ కాబట్టి మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అటు నూడిల్స్, బిర్యానీ, వైట్ రైస్, అన్ని రకాలుగా ఉన్నాయి. సాంబారు అంతే, అది దట్ ఈస్ న్యూ ఎనర్జీ. అంటే ఓల్డ్ న్యూ యొక్క కలయిక. అవును కదా? పిల్లలు సాటిస్ఫై అయ్యారు, అటు పెద్దవాళ్ళు సాటిస్ఫై అయ్యారు. బాగుంది. ఎవరైతే ఈ ప్లాన్ చేశారు, ఎవరైతే డిజైన్ చేస్తారో ఈ ఫుడ్, వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడదాం. సో 2 డేస్ 2.5 డేస్ దిగ్విజయంగా జరిగింది. సూపర్ గా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఉన్న కొద్ది మంది అయినా ఎవరు, ఆల్మోస్ట్ ఎవరు వెళ్ళలేదు. 30-40 మంది ఉన్నట్టున్నారు. అందరు హాయిగా వింటున్నారు. అందరు ముఖాలు అయితే వెలుగుతున్నాయి. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుందో. ఇక మీ చేతిలో ఉంది. నా తరఫున అయితే నేను ఇక సార్ రేపటి నుంచి మీ ప్రయాణం స్టార్ట్. మీరు ఒంటరిగా మీరు సాధన చేయాలి. ఓకేనా? ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు. కానీ మీరు ఇది, నేను ఈ 3 రోజులు కష్టపడి చెప్పినందుకు నాకు ఫలితం ఏం రాలే. నాకు అవసరం లేదు ఫలితము. కానీ నిజంగా నేను సంతోషపడాలి అంటే ఇంత పెళ్లి చేసుకోకుండా ఇలా 10 ఏళ్ల నుంచి ఆడిటర్ ప్రొఫెషన్ వదిలేసి ఎన్నో కలలు కన్నా ఇలాంటి ఇల్లు కడదామని, అలాంటిది ఇల్లు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాను. సో ఇవన్నీ సాక్రిఫైస్ చేశా. సాక్రిఫైస్ చేశానా? ఒక అడుకునేవాడికి ఏదో 1000 రకాల కూరలు అన్నట్టు ఇల్లు లేనివాడికి ప్రపంచం అంతా ఇల్లు అయిపోయిందట. చాలా మంది తయారయ్యారు. సో అదేం ప్రాబ్లం లేదు. నేనేం సాక్రిఫైస్ చేయలేదు. హాయిగా నా ప్యాషన్ ఇది 10 మందికి చెప్పాలి అనేది. సో ఎవరైతే అలో చేస్తే వాళ్ళకి చెప్తున్నాను. సో నా పని అయిపోతుంది వాళ్ళతోటి. సో రేపటితోటి మీ పని స్టార్ట్. ఇంకా మరి దయచేసి ఇంప్లిమెంట్ చేయండి. ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దాము. స్వచ్ఛమైన ప్రపంచాన్ని. దరిద్ర ప్రపంచం మంచి ప్రపంచం వద్దు, చెడు ప్రపంచం వద్దు. ఇది మంచి చెడు ప్రపంచం. సో దీని నుంచి స్వచ్ఛమైన ప్రపంచాన్ని తయారు చేద్దాము. సో దానికి మేమంతా మీరు కృషి చేయండి. పరమాత్మ నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నాను. ఇది ఆయన యొక్క ఆదేశం అనుకోండి. పిల్లవాడిని నా ఆదేశం అనుకోకండి. సో ఇంటికి వెళ్ళి అర్థం చేసుకుని ఈ కాన్సెప్ట్ రియల్గా ఇది కరెక్టేనా, ఇది నిజంగా పరమాత్మ ఇంత దరిద్రంగా మాట్లాడతాడని, అలాగా ఆయన ఇలానే ఉంటాడా మరి ఒకసారి ఆలోచించి ఫైనల్గా నిర్ణయం చేసుకోండి ఇది కరెక్టా కాదా అనేది, చేయాలా వద్దా అనేది. ఒక ట్రయల్ అయితే వేయండి అంటున్నాను నేను. ఓకేనా? మీ ఇష్టం. అనుభవమే జ్ఞానం. దయచేసి గుడ్డిగా నమ్మకండి నన్ను. నా అనుభవాలు మీకు చెప్తున్నాను. అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. మీరు చేస్తే మీకే అనుభవమే ప్రూఫ్. ఓకేనా? సో ఈ 2.5 డేస్ ఎంతో సబ్జెక్ట్ చెప్పాను. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మాట్లాడే అడగండి. దాన్ని బట్టి సబ్జెక్ట్ వస్తుంది. మూమాట పడద్దు. ఓపెన్గా ఎంత చిన్న డౌట్ అయినా అడగండి, పర్లేదు. అయ్యో ఏమనుకుంటారో లేదు, ఏం ఫీల్ గాము, చిన్నది లేదు పెద్దది లేదు, డౌట్ డౌటే. ఎవరు గత జన్మ గురించి అడిగారు? ఎవరు? పూర్వజన్మ, నెక్స్ట్ జన్మ గురించి అడిగారు కదా. వెళ్ళిపోయారా? ఉన్నారా? మీరే కదా అడిగింది. సో మీకు ఆన్సర్ వచ్చింది కదా, నెక్స్ట్ జన్మ ఉంటుందా లేదా అనేది. అంటే మీరు ఈ జన్మచక్రం కంప్లీట్ చేసుకుంటేనే, నేను చెప్పిన సాధన చేసి పాపపుణ్యాలకు అతీతంగా చేరితేనే, కర్మ సిద్ధాంతానికి అతీతం చేరితేనే ఆఖరి జన్మ అవుతుంది. లేకుంటే చచ్చినా కాదు, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మ. అర్థమైంది కదా? సో నేను చెప్పిన సాధన చేసి ఈ జన్మలో మీరు ముక్తి పొందితే, ముక్తి అంటే శారీరక సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, ఆధ్యాత్మిక సమస్యలు అంటే కర్మ తలరాత టోటల్గా అన్నిటి నుంచి మీరు బయటికి వస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. లేకుంటే మళ్ళీ జన్మ ఎత్తవలసింది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ జన్మ గురించి క్లియర్గా ఉంది కదా. సో ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకునే అవకాశం ఉంది డెఫినెట్ గా. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మాలాంటి క్లారిటీగా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది దొరకరు. దొరికినప్పుడే ఉపయోగించుకొని దాన్ని యూజ్ చేసుకుని ఆఖరి జన్మ చేసుకోండి. సో నెక్స్ట్ జన్మ గురించి క్లియర్గా ఉంది కదా. ఇంకా గత జన్మల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాస్ట్ లైఫ్ గురించి, కర్మ సిద్ధాంతం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును. అంటే తల్లి గర్భంలో ప్రాణంతో ఉండరా అనే క్వశ్చన్ కదా. మామూలుగా అయితే కూర్చోండి కదా, క్వశ్చన్ ఇదే కదా. మామూలుగా ఏదో కాంట్రవర్సీ నాకు ఈ మధ్యలో ఒక విషయం తెలిసింది ఏంటంటే, అసలు తల్లి గర్భంలో ప్రాణం ఎంటర్ కాదు, ఆత్మ ఎంటర్ కాదు అనే విషయం విన్నాను నేను. తల్లి గర్భం మరి పొట్టలో బేబీ అటు ఇటు కదులుతోంది కదా, తనతోంది అని అంటుంటారే మీరు. మరి ప్రాణం లేకుండా ఎలా కదులుతుంది అని మీకు సందేహం రావచ్చు. చాలా ప్రహ్లాదుడు కూడా ఒక తల్లి గర్భంలోనే విన్నాడని మనం వింటున్నాము. సో చాలా మంది అందరూ నాకు తెలిసి అందరూ తల్లి గర్భంలోనే ఆత్మ ప్రవేశిస్తుంది అని అంటున్నారు. మనకు తెలిసిన విషయం ఇది. కానీ ఒకతను ఉన్నాడు, ఆయన ఎవరో ఉన్నారు, ఆయన అనాలిసిస్ చేసి క్లియర్ గా చెప్తున్నాడు ఏంటి, తల్లి గర్భంలో ఆత్మ ప్రవేశించదు. బిడ్డ బయటికి వచ్చాక నిజంగా తల్లి గర్భంలోనే ప్రాణం ఉండుంటే మళ్ళీ పుట్టాక వెంటనే ఏడవాలి కదా, మళ్ళీ కొట్టడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఉన్నాడా పోయినాడా అని ఆలోచించడం ఎందుకు, రివర్స్ ఇలా అనడం ఎందుకు, గిల్లడం ఎందుకు, ఇవన్నీ ఆల్రెడీ ప్రాణంతో ఉంటే వెంటనే ఏడ్చుకుంటే బయటికి రావచ్చు కదా, ఎందుకు గ్యాప్ వస్తుంది, ఎందుకు చనిపోతున్నారు కొందరు పుట్టంగానే. అవును, అంటే ఆల్రెడీ ప్రాణంతో ఉన్నప్పుడు కొద్దిగా స్టక్ అయినా ఏదైనా కొద్దిగా కళ్ళు తెరిచి ఇట్లా ఉండొచ్చు కదా, పూర్తిగా డెడ్ లాగా ఎందుకుంటున్నారు, ఎందుకు డెడ్ అయిపోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, చనిపోయినారని డాక్టర్స్ డిసైడ్ చేసి అంత చేసి చెత్త కుప్పలు పడేశారట, అరగంట తర్వాత వాడు యాక్టివేట్ మేల్కొన్నాడట. ఈ విషయం ఆయన చాలా ఎగ్జాంపుల్స్ పేపర్లో పడ్డాయని ఎగ్జాంపుల్స్ చెప్పి ఆయన ఏం చెప్తాడంటే, దయచేసి డాక్టర్లకు విన్నపం చేశాడు, మీరు వెంటనే చంపకండి పిల్లోడు చచ్చిపోయినాడు తెలివంగానే, వెంటనే అనిపిస్తే వెంటనే వాడిని ఏదో పూర్తి చేయడం కాకుండా కొంత వెయిట్ చేయండి. ఒక సోల్ వెంటనే భగవద్గీత ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, చనిపోగానే చిరిగిన వస్త్రం వదిలేసి నూతన వస్త్రం ధరించు అని కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో. సో వెంటనే ఈ బాడీని వదిలేసి వెంటనే ఇంకో బాడీలోకి వస్తుంది, సో వచ్చే లోపల కొద్దిగా టైం పట్టవచ్చు, కాబట్టి దయచేసి వెంటనే బేబీని చెప్పకండి, చిరిగిన వస్త్రం దొరికి నూతన వస్త్రాన్ని ధరిస్తాడు అన్నాడు. అంటే నూతన వస్త్రం అంటే నూతన బాడీ రెడీ అయ్యాక దాంట్లోకి వస్తాడు, కానీ బాడీ తయారయ్యేటప్పుడు ఆత్మ రాదు అని ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నానని ఆయన బాగా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఆయన ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎంతమంది చనిపోయారు అనుకున్నారట, అలా అయ్యాక బతికారట. ఇలా నేను కొన్ని విషయాలు చెప్తుంటే మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆమె కూడా చెప్పింది, మా అబ్బాయి చనిపోయారని వాళ్ళు ఏం చేశారట, బేబీని అది మార్చిలోనే దీంట్లో పెట్టేస్తారట. పెట్టాక వీళ్ళు ఎందుకో వెళ్ళి చూస్తే కళ్ళు తెరిచిలా ఉన్నాడట, డాక్టర్స్ డిసైడ్ చేశారట చనిపోయింది అని. అయిపోయాక అక్కడ ఎక్కడో పెట్టారట, తర్వాత ఒకేసారి చేయలేరు కదా అందరు రావాలనేది అనుకుని ఆపారట. ఈ లోపల వెళ్ళి తీసుకొద్దామని చూస్తే బేబీ కళ్ళు తెరిచి ఉన్నాడట. సో ఇలా ఎన్నో జరిగాయని వాళ్ళు చెప్పి ఆయన ఇలా చెప్తున్నాడు ఏంటంటే, నూతన వస్త్రాన్ని ధరిస్తుంది అంటే కొత్త బేబీ తయారయ్యి బయటికి వచ్చాక ప్రాణం వస్తుందని ఆయన వాదన. సో మామూలుగా జనరల్ వాదన ఏముంది, అందరికి తెలిసిన ఆల్మోస్ట్ అందరు పీపుల్ నమ్మేది ఏంటంటే, పొట్టలోనే బేబీ ఏదో కొన్ని నెలలకు ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. సో కదులుతోంది కదా, మరి ఇదంతా ఏంటంటే మీరు తల్లిగా ఏదైతే శక్తి ఇస్తుందో ఫుడ్ ద్వారా వాటి ద్వారా, దానివల్లనే కెమికల్ ప్రాసెస్ జరిగి దానివల్ల బేబీ కదులుతుంది, కానీ నిజంగా ప్రాణం ఉంటేనే కదలాలని రూల్ ఏం లేదు, ప్రాణం లేని వస్తువులు కదలట్లేదా, కదులుతున్నాయి కదా అని ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన చెప్పాడు. సో నేను దాంట్లో డీపర్ గా వెళ్ళలేదండి, నేను విషయం చెప్తున్నా నాకు తెలియదు.
క్లారిటీ రాశారు,
అదే నేను ఏమంటున్నానంటే ఇక్కడ
ఆత్మ మనం ఎంచుకున్నప్పుడు మాస్టర్ సలహాలు ఇస్తారు కదా, నువ్వు ఎట్లా 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 ప్రాసెస్ అవ్వాలన్న చెప్పులో అది ఆత్మ ఇష్టం అంటాడు, అది 2 నెలలు రావాలా 9 నెలలు రావాలా వచ్చాక ఎంటర్ అవడం అనేది ఇది
నో స్పెసిఫిక్ రూల్.
మన ఆత్మ మన ఇష్టం, అది ఇప్పుడు వెళ్తావా రేపు వెళ్తావు ఎల్లుండి వెళ్తావు అంటే నేను ఎల్లుండి వెళ్తానని ఎంచుకోవచ్చు, అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతాడు అంటాడు, కాదు ట్రైన్ వచ్చి ముందు 4 గంటల ముందు వెయిట్ చేస్తానని వాడు అప్పుడు. సో దాని యొక్క ఆ యొక్క ఆత్మ ఇష్ట ప్రకారంగానే ఆత్మ ఎంటర్ అవడం జరుగుతుంది, ఎవరు బలవంతం చేయనట్టే ఓ బుక్ లో నేను
అంటే ఆత్మ లేకున్నా లోపల బేబీ 100% తయారయ్యే అవకాశం ఉంది,
100% ఉంది, ఈ కదలడాలో వదలడాలో ఉంది, ఆత్మ ఎంటర్ అవడానికి కానీ కదలడానికి
సంబంధమే లేదట. అది ఇక ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు పురాణం వినండి, పురాణాల్లో ఎప్పుడో ఒక కాలంలో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా అప్డేటెడ్ వర్జన్ వస్తోందేమో, అది కూడా అవకాశం ఉంది కదా. ఇప్పుడు పుట్టంగానే బేబీ నడిచింది చూసారు కదా ఈ మధ్యలో వాట్సాప్ లో. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఒక కొన్ని నెలల్లో అయ్యాక అయితే తప్ప, కొన్ని సంవత్సరం అయితే తప్ప నడవలేదు అలాంటిది. బేబీ పుట్టంగానే ఎలా నడిచింది, సో ఇంతవరకు ప్రిసిడెన్స్ లేదు దానికి, గత అనుభవం గతంలో ఎవరు అలాంటివి చేయలేదు, కానీ సాధ్యమైంది కదా. ఒక అందరు రోగాలతోటి చచ్చిపోతారనుకోండి, ఇప్పుడు రోగాలతో బతకొచ్చు, దైవం దగ్గర చూడొచ్చు, కొత్త వర్జన్ వచ్చింది కదా. అట్లాగే ప్రతి దాంట్లో అప్డేట్స్ వస్తున్నాయి, ఇంకా మిరాక్యులస్ వరల్డ్ రాబోతోంది, ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. సో కాబట్టి మీరు ఏది ఫిక్స్ కాకండి, గతంలో అది కరెక్టే కావచ్చు కానీ ఇదే కంటిన్యూ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వను. ఇలాంటి మీ కాన్సెప్ట్ లోకి వస్తే మీరు ఇలా సాధన చేస్తుంటే కొత్త కొత్తగా న్యూ పొటెన్షియల్స్ పుడతాయి, గతమంతా డిలీట్ అయిపోతుంది, టోటల్ న్యూ వర్జన్ వస్తుంది. సో ఆ పురాణంలో చెప్పారు, పురాణాన్ని బేస్ చేసుకోవద్దు. పురాణంలో అప్పటి కరెక్ట్ కావచ్చు, ఆ రాసిన కాలంలో ఆ పురాణంలో రిజల్ట్ కావచ్చు, కానీ రోగాలు మంచిగా డేంజర్ అని చెప్పారు. మరి ఇప్పుడు మారలేదు, 15 నుంచి నేను వచ్చాక అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఇంకా కొద్దిగా నేను ఎక్కువ సో పెరిగింది. సో కాబట్టి అప్డేట్ వర్జన్స్ వస్తున్నాయి. సో పురాణము భగవద్గీత కూడా నేను బేస్ చేసుకోదలుచుకోలేదు, భగవద్గీత దాటి కూడా ఇది అప్డేటెడ్ వర్జన్ ఉంది. భగవద్గీతలో కృష్ణుడు రాము మహాభారత యుద్ధం చేసి చంపించాడు, ఒకరినొకరు చంపుకున్నారు, ఆఖరికి ఎవరు మిగలలేదు. కానీ న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ లో చంపుళ్ళ స్టేజ్ అయిపోయింది. సో చంపుళ్ళు అవసరం లేదు, ప్రేమతత్వంతో మనం ముక్తి పొందవచ్చు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని కొద్దిగా అప్డేటెడ్ వర్జన్ లాగా నేను కనుక్కున్నాను. సో ఇలా ఎన్నో న్యూ అప్డేట్స్ వస్తాయి. సో ఫిక్స్ కాకండి, అప్పుడేదో కాలంలో చెప్పారు, ఇప్పుడేదో కాలంలో చెప్పారు, ఎవరినో మనం ఫాలో కావట్లేదు. వీఆర్ ఫైండింగ్ న్యూ వేస్. ఆ కృష్ణుడి కాలంలో ఉన్న వాళ్ళమే ఇప్పుడు కూడా ఉన్నాం మనము, అక్కడి నుంచే ఇక్కడ వస్తున్నాం కాబట్టి మన లోపలే ఎంతో మంది పాండవులు కౌరవులు అన్ని రకాల మనుషులు ఉండవచ్చు. సో వీఆర్ ఫైండింగ్ న్యూ డైమెన్షన్స్. సో ఓల్డ్ అనేది ఒక జస్ట్ ఒక బేస్ లాగా తీసుకుని తప్ప అదే ఇప్పుడు జరుగుతుందంటే సేమ్ అదే ఇప్పుడు జరిగితే ఏమవుతుంది, అదే ప్రపంచం కంటిన్యూ అవుతుంది, కొత్తది ఎలా వస్తుంది. సో న్యూ వర్జన్ న్యూ వరల్డ్ రాబోతుంది అంటే డెఫినెట్ గా తెలిసిన జ్ఞానం అప్డేట్ అవుతూ ఉంటుంది, తెలిసిన పొటెన్షియల్స్ ఇంకా ఎదుగుతాయి. ఓకేనా? సో పురాణాన్ని జస్ట్ ఒక ఆధారంగా తీసుకుని తప్ప అదే రిపీట్ అవుతుందని మాత్రం చెప్పలేం. అర్థమైంది కదా? సో పిల్లలు ఎప్పుడు ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది ఏంటి అనేది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిదానికి వ్యతిరేకమైన అభిప్రాయం కంపల్సరీ ఉంటుంది, ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రహ్మ సృష్టి చేయగానే విష్ణు నడిపిస్తాడు, శివుడు డిస్ట్రాయ్ చేయడానికి వ్యతిరేకమైనది కంపల్సరీ సృష్టి చేస్తాడు. మీకు తెలుసా భూమి గుండ్రంగా ఉంటుందా ఎలా ఉంటుంది అని మీరు నమ్ముతున్నారు, కానీ ఓవల్ షేప్ ఏదైనా అనుకోండి. కానీ విచిత్రంగా ఈ మధ్యలో నేను విన్నాను ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఉంది, ఫ్లాట్ ఎర్త్ అని యూట్యూబ్ లో కొట్టండి, ఇన్ని సైట్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఎర్త్ ఫ్లాట్ గా ఉంది, లైట్ గా కింద ఉంది అన్నట్టుగా వాళ్ళు బొమ్మేసి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని వందల వేల వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్లాట్ ఎర్త్ అని. సో వాడు చెప్పేది ఏంది, ఇవన్నీ రాంగే అంటాడు అది. సో నేనేమంటున్నా అంటే ఒక రూపం ఏర్పడితే డెఫినెట్ గా దాని వ్యతిరేకమైన రూపం వెంటనే ఏర్పడుతుంది దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఈ మధ్యలో నారాయణ కొడుకు చనిపోయాడు అవును కదా. సో చనిపోయినప్పుడు వాళ్ళు బెంచ్ కార్ ఆ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ డిజైన్ చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ కారు అలా గోడ గుద్ది వెళ్ళిపోతే గోడ ముక్కలైపోతుంది, కానీ కారుకు ఇంత ఇంచు ఏది కాదు అని బేస్ చేశారు. అంటే ఏంటి, ఒక రూపాన్ని ఇచ్చారు, ఇది దేనికి గుద్దినా కారుకేం కాదని. కానీ క్రియేషన్ ఒక రూపాన్ని క్రియేట్ చేశాక పుట్టింది ఏది పుట్టినా ఏమైతుంది, గిట్టక మానదు. సో వెంటనే ఏమైంది, శివుడు వచ్చాడు, నా కొడక నన్ను ఫిక్స్ చేస్తావు, నేను దేన్నైనా డిస్ట్రాయ్ చేస్తా, ఐఎమ్ ది క్రియేటర్ డిస్ట్రాయర్, బ్రహ్మ సృష్టి చేసిన దాన్ని కంపల్సరీ ఐ విల్ డిస్ట్రాయ్ అన్నాడు. వెంటనే డిస్ట్రాయ్ చేశాడా లేదా, పిల్లలు గుద్దాడు అసలు ఎవడు ఊహించలేదు, అయిపోయింది అక్కడ పప్పు అయిపోయింది. అంటే ఏంది, క్రియేషన్ జరిగింది కంపల్సరీ డిస్ట్రాయ్ అవుతుంది. ఎందుకు డిస్ట్రాయ్ చేస్తుందో అర్థం చేసుకోండి, చెప్పాను కదా నిన్నమన్నా, టు అగైన్ రీక్రియేట్ న్యూ థింగ్. ఇప్పుడు మళ్ళీ వాడు బెంజువాడు ఆలోచిస్తాడు, ఏంద్రబాబు పిల్లర్ ఒక పిల్లర్ గుద్దినా అనుకుంటాడు, తప్పేం లేదు, ట్రై చేయడం తప్పేం లేదు, పిల్లర్ గుద్దినా ఏం కాకుండా ఉండేది ఏదైనా తయారు చేస్తారని ఆలోచిస్తాడు ఇప్పుడు వాడు, అవునా కదా. మనం కూడా కొనం బెంజ్ గారు పిల్లలు ఏదో వల్ల తయారే ఫాస్ట్ నడుతున్నారని చెప్పి బెంజ్ గారు అయితే ఏం కాదని ఆయన 4-5 కోట్లు పెట్టుకున్నాడు, ఏమైంది ఆఖరికి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనరు, ఇక వీడైంది అప్డేటెడ్ వర్జన్ అంటాడు, న్యూ కార్ అంటాడు. మళ్ళా మనం పేదవాళ్ళగా మళ్ళీ న్యూ కొంటాము, మళ్ళీ దాన్ని డిసైడ్ చేయడానికి శివుడు రెడీగా ఉంటాడు. ఓకేనా, ఏదో ఒకటి అర్థమైంది కదా. సో పుట్టింది గిటక మానదు, అది ఎంత పెద్ద బ్రహ్మ జ్ఞానమైనా కాదు, పుట్టింది కాబట్టి ఓన్లీ సత్యం మాత్రమే ఉంటుంది, మిగులుతుంది, మిగతా అన్నీ కూడా సత్యంలోంచి పుట్టిన ప్రతీది కూడా ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. బ్రహ్మ పుట్టిస్తాడు, విష్ణు నడిపిస్తాడు, శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు కంపల్సరీ ప్రతి దాన్ని. అది ఎంత పెద్ద జ్ఞానమైనా కానీ బ్రహ్మ జ్ఞానంలాగా అనిపించినా అది కూడా తప్పదు. సో కర్మ సిద్ధాంతం ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రియేషన్. సో క్రియేషనే కాబట్టి కంపల్సరీ డిస్ట్రక్షన్ కూడా తప్పదు. జ్యోతిష్యానికి విరుగుడు మందుగా అనుకున్నాను కదా ఆత్మజ్ఞానం, మీరు ఆత్మజ్ఞానం అయితే జ్యోతిష్యం పనిచేయదు, మీకు వాస్తు పనిచేయదు. ఈ బాహ్యంగా ఉన్న ఈ కర్మ సిద్ధాంతం, ఈ యముడు కూడా ఏం రాశాడు, యముడు రాసిన పురాణం ఏంటి, చనిపోతాయి పెడతారు, ఏం పురాణం అది, గరుడ పురాణం. మీ గరుడ పురాణంలో లాస్ట్ సెంటెన్స్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఎవడైతే ఆత్మజ్ఞానం ఉన్నాడో వాడికి రూల్స్ పనిచేయవని క్లియర్ గా రాశాడు దాంట్లో. అంటే మనకు స్వర్గ నరకాలు లేవు, డైరెక్ట్ డింగ్ అని వెళ్ళిపోవడమే ఆత్మవిద్య అయితే, ఆత్మజ్ఞానం అయితే. కావాలంటే మీరు గరుడ పురాణం చదవండి, మేము చదివాము. మా శిష్యులు చదివి చూపించారు సార్, మనం ఆత్మజ్ఞానం కాదు, మనకు లేడు యముడు లేడు, ఏం లేడన్న ఏం చేసినా యముళ్ళకి ఏముళ్ళవు. అర్థమైంది కదా, ఇది దాంట్లో ఉంది ఆ పురాణంలో. అంటే ఆత్మజ్ఞానిని ఎవరు టచ్ చేయలేరు, ఎందుకంటే అంటే అగ్ని కాదు, దైవ స్థితిలో ఉండి చేస్తాం కదా, దైవంతో మనమే దైవాలం అయిపోయి చేస్తాం. సో కాబట్టి దేవుడు ఏం చేసినా అది లోక కళ్యాణం ఉంటుంది. ఏదో పై పై మాట కాదు, రియల్ ఆత్మజ్ఞాని ఆత్మస్థితిలో ఉండి చేయాలి. నేను ఆత్మజ్ఞానం చేశాననుకో పడుతుంది దెబ్బ, వల్ల పిల్లలు గుద్దేస్తారు, అది అహంకారం అయిపోతుంది. సో ఆత్మస్థితిలో అంటే ఆనంద స్థితిలో, ఆ పరమానంద స్థితిలో ఉండి మీరు ఏదైనా చేస్తే మనస వాచ మొత్తం, హృదయం మొత్తం, మనసు మొత్తం ప్రేమనే ఉంటుంది. కానీ పోడుస్తాం. కృష్ణుడు చేశాడే భగవద్గీతలో, నరికాడు మహాభారతంలో, కానీ వాడి ముఖం ఎట్లా ఉంది ఆ టైంలో? టెంపరీగా మేము అంటున్నాం, మొత్తం మనసు నిండా ప్రేమ ఉండాలట, హృదయం నిండా ప్రేమ ఉండి చంపాలట. ఏం జీవితం రా బాబు. సో చూడండి ఎలా ఉంటుంది, అంత ప్రేమ ఉన్నప్పుడు చంపడం ఎలా సాధ్యం అంటే అంతే. సృష్టిలో ఇంబ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ లో భాగంగా లోక కళ్యాణం కోసం చేస్తున్నామని చేస్తారు అంతే. అది అక్కడ ద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ప్రాణం అనేది దేహానికి సంబంధించింది, దేహం నిలబడడానికి కావాలని శ్వాస తీసుకుంటాం కదా, దానిలో ప్రాణశక్తి వస్తుంది, ఒక ఎనర్జీ వచ్చి దేహాన్ని నడిపిస్తుంది. అల్టిమేట్ గా సోల్, సోల్ అనేది ఎనర్జీ కాదు, ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రాణం పోయినప్పుడు ఒక సోల్ పోదు. మీరు చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఏది ఉంటే అదంతా వెళ్ళిపోతుంది, ఒక బాడీయే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మానసికంగా ఇప్పుడు ఆమె సపోజ్ ఇప్పుడు సపోజ్ ఒక మనిషి చనిపోయాడు, వాడేంటి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు అనుకోండి. సో అంటే కర్మ సిద్ధాంతం అంటే పాపం పుణ్యం, అవును కదా. సో చనిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, వాడు మానసిక స్థాయి ఏ స్థాయిలో ఉంది, వాడు ఎంత ఏ అండర్స్టాండింగ్ లెవెల్లో ఉన్నాడు, పాప పుణ్యాలనే కర్మ ఉంది, ఏముడు ఉన్నాడు, అన్ని ఉన్నాడు, ఈ ప్రోగ్రామింగ్ లో ఉన్నాడు. సో వాడు చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆత్మతో పాటు మనసు కూడా వెళ్తుంది పైకి. మనసు అంటే ఏంటి, మీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, చనిపోయేటప్పుడు మీ అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా పైకి వెళ్తుంది, వెళ్ళి ఆ లోకాలకు వెళ్తుంది. దానికి సంబంధించిన లోకాలు, ఇక మానసిక వాడు ఎముడు ఉన్నాడు నమ్మాడు కదా, పాపాత్ముడు డిసైడెడ్ కదా, ఎవడు పుణ్యాత్ముడు ఉండడు 100%. సో కంపల్సరీ కొద్దిగైనా పాపం చేస్తాము కాబట్టి యమలోకానికి వెళ్తాడు వాడు ఫస్ట్. యమకి ఇంకా వస్తారు, ఇక వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతుంటాడు, పారిపోవాలని ట్రై చేస్తాడు, వాళ్ళు పట్టేసి యమలోకాన్ని తీసుకెళ్లి ఇక వాడి కర్మల ప్రకారం జరుగుతుంటుంది. సో చనిపోయేటప్పుడు కేవలం దేహమే ఇక్కడ ఉంటుంది, చనిపోయాక మిగతాది మీ జ్ఞానము అంతా పైకి వస్తుంది. ఆ అనుభవ జ్ఞానం అంతా అంటే మనసు ఆత్మ ఈ రెండు కూడా పైకి వెళ్తాయి, ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము చైతన్యానికే విలువిస్తున్నాం, ఆత్మకే విలువనిస్తున్నాం, అవునా కదా. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఆత్మశక్తి కూడా ఉంది. ఆత్మ ఆత్మశక్తి, పరమాత్మ పరమాత్మ శక్తి, చైతన్యం ఫస్ట్ రోజు చెప్పాను, ఇవన్నీ కలిపితే పరమాత్మ అన్నాను. సో మీరు రెండిటికి విలువనివ్వాలి, కేవలం ఆత్మకే విలువ ఇవ్వకూడదు. అంటే ఆత్మ అంటే అయ్యవారు, అంటే శివుడు ఆత్మ అనుకోండి. సో అమ్మవారు అవసరం ఉందా లేదా మీకు? సో చాలా మంది యోగులు ఏం చేస్తున్నారు, చాలా మంది జ్ఞానులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, కేవలం శివుడు చుట్టే తిరుగుతున్నారు. సో పార్వతి కోపం వచ్చి చేపలు కూడా ఎన్నో పెట్టింది. సో నేనేం చెప్తున్నానంటే, మనకు శక్తి కూడా ఇక్కడ అవసరమే. ఏ పనికి జరగాలన్నా శక్తి అవసరము, చైతన్యం అవసరం, రెండూ అవసరము. ఆత్మస్థాయిలో ఆత్మ అవసరము, ఆత్మశక్తి అవసరం. సో పరమాత్మ స్థాయిలో స్వచ్ఛమైన చైతన్యం, స్వచ్ఛమైన శక్తి అవసరము. ప్రకృతి పురుషులు అవసరం, ఇద్దరు అవసరం. సో కాబట్టి మీరు ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ ఆత్మశక్తి దగ్గరికి వెళ్ళండి, అయ్యవారి దగ్గర కొద్దిగా ఉంది, అమ్మవారి దగ్గర కొద్దిగా ఉంది, అవును కదా. సో ఇద్దరి దగ్గర కావాల్సింది తీసుకొని ఇక్కడికి వస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఆ మిడ్ పాయింట్ లో ఉండండి, ఆత్మ ఆత్మశక్తి దగ్గర మధ్యలో ఉండండి. అర్థమైంది కదా. సో బాడీ లెవెల్లో ప్రాబ్లం క్లియర్ కావాలి అంటే డెఫినెట్ గా మీకు ఎనర్జీ కావాలి, అంటే శక్తి అమ్మవారు కావాలి. అలాగే దాని తగ్గ చైతన్యం కూడా కావాలి. దానికి అధిపతి ఎవరు? శక్తికి అధిపతి
అమ్మవారు.
శక్తి, శక్తి అంటేనే అమ్మవారు. అమ్మవారికి అధిపతి ఎవరు? శివుడు. జ్ఞానానికి అధిపతి ఎవరు? మీకు జ్ఞానం కావాలి, అది కూడా ఒక ఎనర్జీ లాంటిది, అంటే సరస్వతి. సరస్వతికి అధిపతి ఎవరు?
బ్రహ్మ.
సరస్వతికి అధిపతి బ్రహ్మ. అర్థమైంది కదా. సో అలాగే లక్ష్మికి అధిపతి ఎవరు? సో నాకు ఒక విష్ణువే కావాలన్నారు అనుకోండి, విష్ణు చుట్టే తిరిగారు అనుకోండి, ఆ వెంకటేశ్వర చుట్టూ చచ్చిన లక్ష్మీదేవి రాదు. సో లక్ష్మీ చుట్టూ కూడా తిరగాలి, ఇద్దరు కలిపి చుట్టూ తిరిగితే అప్పుడు ఇద్దరు యొక్క సపోర్ట్ లభిస్తుంది, ఓకేనా. సో అమ్మవారిని తక్కువ చేయకండి. ముఖ్యంగా ఈ యోగులు ఏం చేస్తారంటే, అమ్మవారి లక్ష్మీ పార్వతి సరస్వతి ఇదంతా మాయ, కాబట్టి వీళ్ళని మాకొద్దు, మాకు కావాల్సింది అయ్యవారు సరిపోతుందని అలా చేస్తారు. సో అది చాలా పెద్ద రాంగ్, చాలా ఇబ్బందుల్లో పడతారు, చాలా శారీరక సమస్యలు మానసిక సమస్యలు వస్తాయి. ఓకేనా? సో అమ్మవారిని కూడా ఉపయోగించుకోండి, అందరు సహాయం తీసుకోండి. అందరు మీరే అమ్మవారు, మీరే అయ్యేవారు. ఇక సోల్ అంటేనే అమ్మ ప్లస్ అయ్యా ఈక్వల్ టు సోల్ అంటున్నాను నేను, కానీ మాకు కొద్దిగా విడమరిచి చెప్తున్నాను డీటెయిల్స్ గా. ఓకేనా? అర్థమైంది కదా? సో చనిపోయినప్పుడు వెళ్లేది ఆత్మ మనస్సు. సో మీరు ఎప్పుడైతే మీరు నేనే దేవుణ్ణి లేదా కర్మ సిద్ధాంతానికి అతీతంగా చేరతారో అప్పుడు మనసులో ఏముంటాయి, ఇక మనసు ఏముండదు, మనసు శూన్యమైపోతుంది. మనసులో ఏ ప్రోగ్రామింగ్ లేదు, ఏది కర్మ లేదు. కర్మ మనసు అంటేనే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్ ఫ్యూచర్ ఉంటుందా కర్మ సిద్ధాంతం దాటిన వాడికి? సో ఇక మనసు శూన్యమైపోతుంది, మనసు ఆత్మలో విలీనమైపోతుంది, ఇంకేం లేదు, ఆత్మే వెళ్ళిపోతుంది ఇక డైరెక్ట్. మీరే ఆత్మ, జీవాత్మ ఆత్మ ఈ రెండు కలిసి వెళ్ళిపోతాయి. ఇంకా పరమాత్మ స్థాయిలో కూడా తెలుసుకోగలిగితే ఆ జ్ఞానాన్ని కూడా పొందితే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ శక్తి అన్ని బ్రహ్మ విష్ణుమేశ్వరులు లక్ష్మీ వరసరాజు అన్ని కలిసి ఏకమైపోతారు. ఓకేనా? డైరెక్ట్ స్వచ్ఛమైన లోకాలకు వెళ్ళిపోతారు. ఈ రంభ లేదు, నా నరకం లేదు, నా స్వర్గం లేదు, ఇవన్నీ దరిద్ర లోకాలు, ఇవన్నీ మాయ లోకాలు. రంభ కూడా మాయనే, బాడీయే కదా, బాడీ అంటే మాయనే కదా, అమృతం కూడా మాయనే, అది కూడా రూపమే. మనం స్వచ్ఛమైన శక్తిని తీసుకుందాం, అది అమృతం కంటే ఎక్కువ పవర్ఫుల్. ఇప్పుడు ఇంద్రుడికి దేవతలకు చావు లేదు, కానీ నరకాన్ని చూపిస్తున్నారు రాక్షసులు. వాళ్ళకి చావు ఉంది కానీ వీనికి నరకాన్ని చూపిస్తున్నాడు. సపోజ్ ఈయన దేవత ఇంద్రుడు అనుకోండి, ఈయనకు చావు లేదు కానీ ఏం చేసి కట్టేసి బంధించాను అనుకోండి, ఎందుకు బతికి, ఎందుకు రా బతికి అనిపిస్తుంది. అవునా కదా? అరే చావుంటే బాగుండదని సినిమాలు కొందరు హీరో విలన్లు ఏం చేస్తారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజుకొచ్చే రోజుకొచ్చి చంపుతారు. అరే చంపితే ఒకసారి చంపరండి, నేను చంపా నిన్ను, నువ్వు బాధపడుతుంటే చూడాలంట. సో దేవతలకు పాపం చావు లేదు, కానీ ఈ రాక్షసులు వీడికి చావు ఉంది, కానీ వాడికి తపస్సు చేసి ఇంత ఎనర్జీ తీసుకొని ఇక వాడికి 10 ఏళ్ళు 100 ఏళ్ళు చావు లేదని వరం పొందాడు అనుకో, అయిపోయింది కదా ఇంద్రుడి పని. పోయి ముందు వాళ్ళే కట్టేస్తారు, ఎందుకు రా బాబు నాకు చావు ఉంటే బాగుండదు అనిపిస్తుంటుంది అనుకో. సో ఇక్కడ చావు లేకపోవడం ముఖ్యంగా, చావు ఉందా లేదా అనేది సెకండరీ. ఉన్నన్ని రోజులు మన జీవితం మన చేతిలో ఉండాలి. క్రియేషన్ మనం చేయగలగాలి, ఆపరేషన్ మనం కూడా డిస్ట్రాయ్ చేయగలగాలి. చేయాలంటే అంతర్ముఖులకే సాధ్యమవుతుంది, అది నేను చెప్పిన కాన్సెప్ట్ చేస్తే. ఓకేనా? సో దేవతలే కాదు, రాక్షసులు మనుషులు ఈ మూడు రకాల గుణాలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అర్థమైంది కదా? సో కాబట్టి ఇంద్రలోకానికి వెళ్ళాలి, తీసేయండి ఆ దరిద్ర కోరికలు, అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ ప్యూర్. అసలు నువ్వే అడిగా, అసలు పడి నుంచి బాడీని భయంతో రైట్. మన లోపల 4 రకాల శరీరాలు ఉన్నాయి, ఒకటి ఫిజికల్ బాడీ, రెండవది ఆస్ట్రల్ బాడీ సూక్ష్మం, తర్వాత కారణ శరీరం, తర్వాత మహాకారణ శరీరం. ఈ 4 బాడీస్ ఉంటాయి. ఇంకా దాన్ని డిఫరెంట్ గా 7 బాడీలు ఉంటాయి, ఎన్నో రకాలు చెప్పొచ్చు. మెయిన్ గా అయితే మీకు 4 శరీరాలు ఉంటాయి. సో ఫిజికల్ బాడీ మీకు తెలుసు ఉంది కదా, అలాగే మీరు నిద్ర కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక శరీరం మన లోపల నుంచి బయటికి వెళ్తుంది అంటారు, చూసుంటారు మీరు వీడియోస్, కళలు వస్తాయి కదా, అంటే మీరు అమెరికాకి వెళ్ళినట్టు కళ వస్తుంది. నేను ఒకసారి ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆ సినిమా చూడాలి అనుకున్నాను థియేటర్కి వెళ్ళి, హాస్టల్ లెవెల్లో వెళ్ళి చూసేసి వచ్చాను. నిజంగా తెల్లవారు సినిమాకి వెళ్తే ఆ సీన్ ఉంది అక్కడ. అంటే ఏంటి, హాస్టల్ బాడీ ద్వారా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను సినిమాను. తర్వాత ఫిజికల్గా చూస్తే అదే ఉంది సీన్, అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో. తర్వాత నాకు ఎప్పుడు హాస్టల్ బాడీ నేను రిలీజ్ చేయలేదు. ఈ న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ లో హాస్టల్ బాడీ రిలీజింగ్ అనేది ఉండదు, బికాస్ 4 బాడీలు కలయిక జరుగుతుంది ఇక్కడ. ఈ 7 చక్రాలు ఏకమైపోతాయి, కుండల్ని ఏకమైపోతుంది, అంత అన్ని ఏకమైపోతాయి ఇక్కడ, విడిగా విభజన ఉండదు, అన్ని కలయిక చేస్తుంటాం కాబట్టి. సో చక్రాలన్నీ ఏకమైపోతాయి, బాడీలన్నీ ఏకమైపోతాయి, అన్ని ఏకమైపోతాయి. సో మామూలుగా అయితే ఆస్ట్రల్ బాడీ అంటే మన లోపల స్టార్టింగ్ లో ఉన్న పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి విజన్స్. చాలా మంది ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు, వే లోకానికి వెళ్ళినట్టు ఈ గోడ వెనకాల ఏముందో చెప్తారు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా పంపించాను, ఒక ఆమె క్యాన్సర్ తగ్గించుకుందనే వీడియో. ఆమె కూడా కోమాలకు వెళ్ళాక కోమాలో బయట ఏం మాట్లాడుతున్నారు అని చెప్పగలిగింది ఆమె. డాక్టర్స్ ఏం మాట్లాడుతున్నారు, పేషెంట్స్ ఏం, మీకు పంపించాను మూర్జాని. సో అంటే ఏంటి, ఆమె కోమాలో అంటే వేరే హాస్టల్ వేరే బాడీలతో బయటకు వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నట్టు అది. సో ఈ హాస్టల్ బాడీ ద్వారా మనం 7 డైమెన్షన్స్ అంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు, కానీ హాస్టల్ బాడీ ద్వారా మీరు ఏం చూడగలుగుతారు? మీ అందరికీ బ్రహ్మలోకం చూడాలనుందా లేదా, మహేశ్వరులో కాదు సార్, స్వర్గ నరకాలంటే పక్కనెట్టండి, ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్ళాలి ఉందా లేదా? స్వర్గం అంటే వెళ్ళాలంటే ముందు నరకం నుంచే స్వర్గానికి వెళ్ళాలి. అలా కాదు, మనకు ఉండవు, మన ఏదో ఇక్కడ వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు స్వర్గంకి వెళ్ళాలంటే పాపాత్మ పాప పుణ్యాలు చేసినవే ఉంటావు కదా, కేవలం పుణ్యాలు ఉండవు, పాపాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ స్వర్గానికి వెళ్ళి అనుభవించాక, సారీ నరకంకి వెళ్ళి అనుభవించాక స్వర్గానికి వెళ్ళాలి. సో ఈ దరిద్రం ఎందుకు అతీతానికి వెళ్ళిపోతాం డైరెక్ట్, అక్కడ ఏం లేదు. వాడు సర్టిఫై ఇవ్వాలి, అయిపోయింది వీడు పాపాలన్నీ అయిపోయినాయి, వేయించడం కాల్చడాలన్నీ అయిపోయినాయి, దేని ఇకపోయే స్వర్గానికి అనాలి. ఈ దరిద్రంలో ఎందుకు ఇవన్నీ దొందల ప్రపంచం. సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలకు వెళ్ళాలని ఉందా లేదా, ఉందా లేదా? సరే మీకు లేదు, ఓకే మీకుందా? బ్రహ్మలోకం సార్, నేను పిల్లని చూపించేది బ్రహ్మలోకం చూపిస్తుందా, నరక స్వర్గాలు చూపిస్తుందేమో కానీ బ్రహ్మం చూపించలేదు, అంత సీన్ లేదు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు కూడా ఇవి కూడా మాయాలోకాలే. అంటే నువ్వు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ ద్వారా వెళ్తే ఏం చూస్తారు మీరు అక్కడ? ఇప్పుడు ఒక ఆయన ఫ్లైడర్స్ లోకానికి వెళ్ళాలని కలగంటున్నాడు, ఓ స్పేస్ షిప్ వస్తుంది మమ్మల్ని తీసుకెళ్తుంది ఓ చెప్పేశాడట, చాలా మంది నమ్మారు. ఏముంది ఫ్లైడెన్ లోకంలో? ఇక్కడ 100 ఏళ్ల జీవితం అయితే అక్కడ 200 ఏళ్ల జీవితం, ఇక్కడ బాల్యం 10 ఏళ్ళు అయితే అక్కడ 60 ఏళ్ళు, యవనము 60 ఏళ్ళు అట్లా వృద్ధాపం, 60 ఏళ్ల తర్వాత వాళ్ళు పెళ్లి అయితాయట, 200 ఏళ్ళు బతుకుతారట, ఓ 12 ఫీట్లు ఉంటారట. ఏముంది ప్రపంచంలో మన ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఎలా బతుకుతున్నారు, గుప్పు గుప్పు అని బతుకున్నారు, ఎప్పుడు ఏమైతుంది, ఎవడ అంతడైందా అని, అవునా? అంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అమెరికాలో ఉంటుందా? ఇక వేరే లోకానికి వెళ్ళారనుకో, ఇక ఆడుకుంటారు నీ బాధ్యత, జీతత జీతత అయిపోతుంది మీ బతుకు. ఎవడు లేక మన సపోర్ట్ ఎవడు ఉండడు అక్కడ, ఇక ఆడుకుంటారు, మిమ్మల్ని టార్చరేట్ చంపుతారు అక్కడ. తీసుకెళ్లేంత వరకు నేను మంచిగా ఉన్నాడు, అక్కడే వెళ్ళే వాడు ఏం చేస్తాడు, ఏం తెలుసు, చూడబెడతారా? అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరానం ద్వారా మీరు తెలుసు, మీరు చూసేది ఏంటో తెలుసా, మళ్లీ దరిద్ర మాయ ప్రపంచాన్నే చూస్తున్నారు, అంతకంటే ఏమీ చూడలేరు. అదే శరీరం, అదే మనసు, అలాంటి అక్కడ కొద్దిగా శరీరం వెరైటీగా ఉండవచ్చు, కొద్ది కొమ్ములు ఎక్కువ ఉండవచ్చు, తోకలు ఉండవచ్చు, అంతే, ఏదో కొత్తగా ఉంటుందేమో తోకలాగా, కానీ మొత్తానికి బాడీనే చూస్తారు, అలాగే మైండ్ నే చూస్తారు, ఆ యాక్షన్స్ నే చూస్తారు. అనుభవమే రెండు రోజులు కాగానే, అంతే రెండు రోజులు కాగానే బోర్ కొడు. అమెరికాకి వెళ్ళాగానే 8 రోజులు బాగుంటుంది, 2 రోజులు అబ్బా మొన్న ఒక ఆమెంది, మున్నారుకి వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా అని. ఈ అబ్బా అక్కడ ఉన్న వాళ్ళు ఏడుబోటు మొక్కలు వేసుకొని ఉన్నారు, మనకి వెళ్ళాగానే అబ్బా 2 రోజులు బాగుంటుంది, ఒక 4 రోజులు ఉండు. నేను వెళ్ళాను, 4 రోజులు ఉన్నాను నేను ఏదో బుక్ రాయడానికి, ఒక పోయిన సమ్మర్లో అక్కడ ఉన్నాను. అసలు చెట్లనే చూడలే ఆ ప్రకృతిని, 2 రోజులు 3 రోజులు చూసాను, తర్వాత ఏ ఫీలింగ్ రావట్లేదు అక్కడికి, ఇంకేముంటుంది అక్కడ, అయిపోయింది, ఇంకేమన్నా అయిపోయింది. పోనీ అక్కడ ఉన్నవాళ్ళు హాయిగా ఉన్నారంటే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసొచ్చు అక్కడికి వెళ్ళిన. నేను దరిద్రంగా ఉన్నాయి బతుకులు, ఏడు ఫైటింగ్లు తల్లి కొడుకుల మధ్యలో, ఇంకేముంది. ప్రకృతిలోకి వెళ్తే ఏందో బాగుండదు, ఏం బాగుంది, ఏదైనా 2 రోజులే. ఈ వైజాగ్ బీచ్ దగ్గర ఎవరో పెద్దలు కట్టుకున్నారు, నన్ను పోయినసారి వచ్చినప్పుడు, సార్ మా ఇంటికి రావాలి సార్ బీచ్ రోడ్లో అన్నాను, సరే వెళ్ళాను. వెళ్ళి పైకి వెళ్ళి మంచిగా పైన ఒక సెటప్ పెట్టుకున్నారు, మంచిగా మందు ఆడడానికి అన్నిటికీ, పార్టీ ఆడుకున్నారు అన్ని ఈవినింగ్ అలా అలా చూస్తుంటే అలా సముద్రం కనబడుతుంటుంది. నేను మాట వరుసగా అన్నాను, ఆ సూపర్గా ఉందండి సాయంత్రం, ఆహా బీచ్ మీద చూసుకుంటే, చూసుకుంటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నాను. మేమైతే బీచ్నే చూడండి సార్ అన్నది అని. అంతే మరి ఏముంటుంది, 2 రోజుల తర్వాత ఏముంటుంది అక్కడ? సో ఇక్కడ మీరు ఈ సూక్ష్మ శరీరాన్ని ద్వారా చూసేది మాయా ప్రపంచాన్ని చూడగలుగుతారు, అంతకంటే వేరే ఏమీ చూడలేరు. మళ్ళా 2 రోజులే తర్వాత మళ్ళీ యథారాజా తథాప్రజ అన్నట్టు మన దరిద్రం మళ్ళీ కష్టసుఖాలు మళ్ళీ ప్రత్యక్షమే. అక్కడికి వెళ్ళిన మళ్ళీ భయం అవుతాడు, రాక్షసులు కనబడతాడు, ఓడమని పొడుతుంటాడు, అది చూసారనుకో, అమ్మను అనుబడతాడని మళ్ళీ రిటర్న్కి బ్యాక్. ఎక్కడైనా మంచి పిల్లలోకం ఉంటుందా? అంత ద్వంద్వ లోకాలే కదా, ఎక్కడ ఏకత్వ లోకాలు లేవు. ఏకత్వ లోకాలంటే స్వచ్ఛం, ఇక రూపాలే లేని ప్రపంచంలోకి వెళ్ళాలి. సో కాబట్టి కారణ మహాకారణ శరీరంలోకి ఎప్పుడైతే మీరు ఇక్కడ సాధన చేసి వెళ్తారో, మహాకారణ శరీరం అంటే స్వచ్ఛమైన శక్తి లోకాలు, ఆత్మలోకాలు, పరమాత్మ లోకాల్లో ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో, ఏమైతుంది, మీరు చనిపోయినప్పుడు వెంటనే మీరు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నారో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోరాను కదా, ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు క్లాస్కు, మధ్యలో గుడి కనపడ్డదా, దండం పెట్టారా, అదే ఇక్కడికి వచ్చేటప్పుడు గుడి కనపడ్డదు అనుకుందాం, దండలెట్టారా, ఓహో హనుమంతుడు నువ్వే రక్షించన్నారా. కొందరు అని ఉండవచ్చు పూజలు చేసేవాళ్ళు, కానీ పూజలు చేయని వాళ్ళు, నేనే దేవుడు అనే వైపు ఉన్నవాళ్ళు, అసలు వాడు ఉన్నాడనేది గుర్తులేదు. అవును అలా దాటుకుంటే ఎన్నో కనబడ్డాయి, వైన్ షాప్ కనబడ్డా, తాగారా అన్ని దాటుకుంటే అలా చూసుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు డైరెక్ట్. సపోజ్ ఇది ఆనంద లోకం అనుకుందాం, అవునా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు. అలాగే చర్చకు కూడా మనకు అన్ని లోకాలు అందరూ కనబడతారు. ఒక గుళ్ళు కనబడతాయి, గోపురాలు, పతాళాడేవాడు, అన్ని రకాల ఇమాజినరీ లోకాలు ఉంటాయి అన్నట్టు. వీడు ఏది ఫీల్ అయ్యి ఏ స్థితిలో చనిపోతే అక్కడ ఆ లోకం క్రియేట్ అయిపోతుంది. అంటే వెంటనే అనుకోగానే ఫిజికలైజ్ అయిపోతుంది లోకం అక్కడ, అంతే రెడీ అక్కడ. దాని ఏమంటారు, కల్పవృక్షం. నువ్వు ఏదనుకుంటే ప్రత్యక్షం, గ్రహం అంటే గ్రహం రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఇమాజినరీ లోకాలు. సో కాబట్టి చనిపోయేటప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటారు, డైరెక్ట్ ఆనంద లోకాన్ని చూసే డైమెన్షన్ ఇక్కడ మన లోపల ఉంది కదా. సో మీరు ఆనంద స్వచ్ఛమైన లోకానికి ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, ఆ స్వచ్ఛమైన లోకమే మీరు అయిపోయారనుకోండి, చనిపోయాక ఏం జరుగుతుంది, మీకు గుళ్ళు కనబడతాయి, గోపురాలు కనబడతాయి, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, నరకం, స్వర్గం, అవన్నీ అలా చూసుకుంటే హాయ్ హాయ్ అనుకుంటే నీ లోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడ ఆగవు, ఆ చూస్తారు ఒక వీళ్ళందరూ ఇంకా మాయలో ఉన్నారు, వీళ్ళు ఈస్టెక్ క్లాస్ లో ఉన్నారు, ఓకే వాళ్ళు పూజల క్లాస్ లో ఉన్నారు అనుకుంటున్నారు, లేదు ఎక్కడ గుడికి వెళ్తే. ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన అంటారు తప్ప బాబు బాబు అని అడగం కదా, దాటింది కాబట్టి స్టేజ్, అర్థమైంది కదా. సో ఇక్కడ మీరే స్థాయిలో ఉంటే సేమ్ చనిపోయిన కూడా అదే స్థాయిలో అక్కడ వెళ్తారు. సో కాబట్టి మొత్తం మీరు సాధన చేయాల్సింది ఇక్కడే, ఇక్కడే ముక్తి పొందాలి. పొందితేనే మీరు కూడా అక్కడ కూడా డైరెక్ట్ ముక్తి లోకాలకు వెళ్ళిపోతారు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. ఏదైనా స్పెషల్ కేస్ ఉంటేనే వస్తారు, ఏదైనా లోక కళ్యాణం కోసం అవసరం ఉన్నప్పుడు డిజైన్ చేసుకుని వస్తారు, అంతే. అది మీ చేతిలో ఉంటుంది, అంతే. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో గుడ్డిగా నమ్మకుండా మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఆ అనుభవాన్ని మీరు పొందాలి. ఆత్మస్థితికి వెళ్లి రావడం, అన్ని యాంగిల్స్ లో వెళ్లి రావడం రావాలి. కోపం వచ్చినా దాని ద్వారా వెళ్ళాలి, అసూయ వచ్చినా, ద్వేషం వచ్చినా, పాపం పుణ్యం ఏది చేసినా అన్నిటి ద్వారా నువ్వు దైవం దగ్గర చేరుతావు, ఈ పాపాలు చెప్పుకుని ఇదంతా నాటకమే అని మీకు అనుభవ జ్ఞానం వస్తుంది. అలానే బయట ఏదో చంపమన్నట్లేదు, ఆ పని చేయకండి. పాపం కాలేదు కావచ్చు, మనకు జైలేస్తావు అవసరమా? అదేదో ఇమాజినరీ శ్రేణిలో కూడా చేయొచ్చు కదా, లేదా దోమని చంపితే అది కూడా పాపమే కదా. దోమని చంపాలి, ఆనంద స్థితికి వెళ్ళాలి. ఆహా, దోమని చంపినప్పుడు ఆనందకి వెళ్ళామే, అంటే దోమని చంపితే పాపం కాదా? చంపినా జైలు వేయని ఉన్నాయి కదా కొన్ని పనులు, అలాంటి పనులు చేయండి. చేసేసి డింకన్ ఆనందం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు, అరే ఇంత పాపం చేస్తున్నా ఆత్మ దగ్గరికి వెళ్ళలేదు, ఎలా వెళ్ళాను? సో హో, పాపాన్ని చేసినా ఎలా పాపం చేస్తే ఏ స్థితిలో ఉండి పాపం చేస్తే అది పాపం అంటదు, ఇవన్నీ మీకు అర్థమైపోయాయి అనుకో, ఓ టోటల్ కర్మ సిద్ధాంతం, ఈ రాగద్వేషాలు సాధన చేశారంటే మీకు ఇవన్నీ అండర్స్టాండింగ్ వస్తుంది. హాయిగా ఇక్కడే ఆనందంగా ఎగిరి గంతులు వేస్తారు, మీరే డిసైడ్ చేసుకోవచ్చు చనిపోవడం అనేది చేసుకుని హాయిగా మీరు ఎక్కడికంటే ఆ లోకానికి వెళ్ళచ్చు. అర్థమైంది కదా? ఓకేనా? సో కాబట్టి కొద్ది అంత ఇంపార్టెన్స్ సూక్ష్మ శరీరానికి ఇవ్వకండి, అది లో స్టేజ్. ఓకే, మీకు ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, చూడొచ్చు, తప్పేం లేదు. కానీ అది ముక్తి మాత్రం, అది ఏదో పెద్ద గ్రేట్ మాత్రం కాదు, మామూలు ఒక స్టేట్ అంతే, అది అంతే. క్లియర్ అర్థమైంది కదా? సో పిరమిడ్ సొసైటీలో చాలా మందికి ఈ అనుభవాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరయానము అది కరెక్టే, అది కూడా ఒక స్టేటే, కానీ దాటేసి ఇంకా ముందుకు వెళ్ళాలి మీరు మహాకారణ శరీరానికి వెళ్ళాలి. వైరస్ ఈ సృష్టిలో ఎన్నో కొత్త కొత్త టాలెంట్స్, కొత్త కొత్త ఎనర్జీస్ వస్తుంటాయి కొత్త కొత్త రూపంలో, అది మంచి రూపం కావచ్చు, చెడు రూపంలో కావచ్చు, సృష్టిలో చేస్తుంటారు, బ్రహ్మ చేస్తుంటాడు, ఈవెన్ నెగిటివ్ కూడా ఆయన క్రియేట్ చేస్తాడు. అంటే ఏంటి, ఒబోలా వైరస్ అనుకుందాం ఎగ్జాంపుల్, అదే నా అన్నది ఒబోలానా, ఆంథ్రాక్స్, అది కూడా ఒక వైరసే కదా, దానివల్ల ఏదో అవుతుంది, చెయ్యి అంతా ఏదో అంటున్నారు, అవునా కదా, అదే కదా. సో ఈ వైరస్ ఎఫెక్ట్ మన మీద ఉంటుందా, అదే కదా మీ క్వశ్చన్. నేనేం చెప్తున్నానంటే, ఏదైనా ఒక ఎనర్జీ మనకంటే హైగా ఉంటే అది మనకు ఎఫెక్ట్ ఇస్తుంది, మనకంటే ఉన్నతమైన పవర్ ఉంటే, అది ఏదైనా కావచ్చు, అది ఫస్ట్ ఇనిషియల్ గా మన మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఒకవేళ మనకంటే లో అయితే, ఆ ఎనర్జీ మన స్టాండర్డ్ కంటే లో అయితే అది మనకు ఎఫెక్ట్ ఇవ్వదు, అది మన లోపలికి వచ్చినా కూడా, బికాజ్ మీరు ఆల్రెడీ హైలో ఉన్నారు కాబట్టి అది మీకు ఎఫెక్ట్ ఇవ్వదు. నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను 2004 నేను మెడిటేషన్లకు వచ్చాక అప్పుడు కొత్త వైరస్ నాకు తెలిసి చికెన్ గునియాను, చికెన్ గునియాను కాదు, అది ఇది ఏసీలో ఉన్న వచ్చేది ముక్కుకు పెట్టుకునే వాళ్ళు ఏమంటారు, సైన్ ఫ్లూ, సైన్ ఫ్లూ. సో ఈ సైన్ ఫ్లూ అనేది అప్పుడు అప్డేటెడ్ రోగం, అప్డేటెడ్ వైరస్ అప్పుడు నా అప్డేటెడ్. సో ఈ వైరస్ వచ్చినప్పుడు నేనేం చేశానంటే, నా నేను కోతినాకూడదు కదా, ఏది కూడా నమ్మను, రీసెర్చ్ మోడ్లో ఉంటాను కదా, ఏం చేశాను, నిజంగా సైన్ ఫ్లూ వస్తుందా, వస్తే రాని దాన్ని అనుభవిస్తా అని ఎక్కువ స్టార్ట్ అయింది అది పూనాలో స్టార్ట్ అయింది, పూనాలో ఎక్కువ వచ్చింది, బాంబే పూనాట్ సైడ్. సో నేను కాన్షియస్ గా కావాలని ఆ వైరస్ ను అట్రాక్ట్ చేద్దాము, అది వస్తే దాన్ని అనుభవించి నేను క్లియర్ చేసుకుంటా, ఆ వైరస్ నన్ను ఏం చేయదు, ఒకవేళ వచ్చినా నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుని వెళ్ళాను, ఏసీలోనే వెళ్ళాను. ఏసీలో ఉంటే ఎక్కువ, ఏసీ ట్రైన్లో వెళ్తేనే ఎక్కువ ఎఫెక్ట్ అన్నారు, అప్పుడు ఎవరు ఏసీ ట్రైన్లో వెళ్ళలేదు, చాలా మంది భయపడి. సో ముక్కుకేం కట్టుకోలేదు, కావాలని పునరాగానే శ్వాస పీల్చి మరీ దాన్ని బ్రీత్ చేసి ఆ ఎనర్జీని అంతా రిసీవ్ చేసుకుని చూశాను. సో నాకైతే ఆ వైరస్ ఎఫెక్ట్ కాలేదు అప్పుడు. బికాస్ నేను చాలా ఆనందం డైమెన్షన్ లో అప్పుడు చాలా రీసెర్చ్ మోడ్ లో ఉండే చాలా ఎప్పుడంటే అప్పుడు ఆనంద స్థితిలోకి వెళ్ళగలిగే డైమెన్షన్ లో ఉన్నాను కాబట్టి అది నాకు ఎఫెక్ట్ చూపించలేదు. చికెన్ గుని లాంటి ఒళ్ళు నొప్పులు లాంటివి వచ్చాయి, వస్తే రా నువ్వు వస్తాయి నువ్వు నేను కూడా అనుభవిస్తా సిద్ధంగా ఉన్నా, వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం వచ్చు కదా, పెయిన్ ఉపయోగించుకొని బ్రెయిన్ యాక్టివేట్ చేసుకుంటే ఏదో చేసుకుంటే కొత్త పొటెన్షియల్ క్రియేట్ చేసుకోవచ్చు, వస్తే రా అని చెప్పి అలా కూడా చేశాను. సో పెయిన్స్ వచ్చాయో 4-5 రోజులు ఉన్నాయి ఎంజాయ్ చేస్తాను క్లియర్ అయిపోయినాయి. సో నేను చెప్పదలుచుకుని ఏంటంటే అది ఒకవేళ హై ఎనర్జీ అయితే డెఫినెట్ గా మనకు ఎఫెక్ట్ ఇస్తుంది. సో మరి అప్పుడు ఎలా ఉండాలి మనము? నా ఇప్పటికైనా సపోజ్ ఏదైనా బయట ఫుడ్ తిన్నా సడన్ గా ఒకసారి నాకు ఎఫెక్ట్ అయ్యి మోషన్ లాగా కావచ్చు, అంటే ఆ ఫుడ్ వల్ల ఒక హై ఎనర్జీ అంటే నాకంటే ఉన్నతమైన శక్తి ఏదో రది ఏదో ప్రవేశించింది నా లోపలికి కాబట్టి నాకు మోషన్ వచ్చింది. అర్థమైంది కదా? మీకైనా ఎవరికైనా నాకు కూడా రావచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి? ఒకవేళ అటాక్ అయితే, అటాక్ కానప్పుడు వేరే. సో అటాక్ అయినప్పుడు ఏం చేయాలి? ఒక హై వైరస్ మీకు ఎఫెక్ట్ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అది పులిలాగున్నారు మీరు పిల్లిలాగున్నారు అంతే కదా. హై ఎనర్జీ అంటే అది పులి మీరు పిల్లి. సో ఇప్పుడు దీనికి మనకి ఎలా డీల్ చేయాలి ప్రాబ్లంను? పులిలాగున్న దాంతో మీరు యుద్ధం చేస్తే ఏమవుతుంది? డెఫినెట్ గా ఓడిపోతారు, అది మిమ్మల్ని చంపేస్తుంది, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు దానికి మిగిలిన ఆప్షన్ ఏంటి మనకు? ఫ్రెండ్షిప్ లేదా సరెండర్ అవ్వడం దానికి. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకుని చాలా మంది ఏం చేశారంటే, ఇప్పుడు నా దగ్గరకు ఒక కేసు వచ్చింది, కేసు వచ్చాక నేను చెప్పాను అరే నేను చెప్పించేయరా అంటే కొద్దిగా రిజల్ట్ వచ్చింది, కానీ వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది కాదు ఇంకేదో బాగుంటుంది, నెగిటివ్ కదా ఫస్ట్ కొద్దిగా నచ్చదే, పాజిటివ్గా మాట్లాడే ఒక ఏం చేశాడు వాడు అక్కడికి వెళ్ళాడు, వెళ్తాను సార్ అని నన్ను అడిగాడు కొద్దిగా గురువుగా భావించేవాడు, వెళ్ళాను నన్ను నేను ఇవ్వండి ఆపను వెళ్ళరా అన్నాను. ఇంకా ఆయన ఏం చెప్పాడట, సూపర్ సూపర్ హై పిచ్లో ఉంటుంది ఆయన స్పీచ్ ఉంటుందట, నాకు తెలియదు నేను ఇప్పుడు వినలేదు, చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంటాడట, అసలు భయప వణిగిపోవాలా రోగం అట్లా మాట్లాడు అన్నాడట. చెప్పాడట ఆయనకి ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం కు ఎట్లా మాట్లాడాలంటే ఆ ఎనర్జీని దగ్గరికి రాకూడదు ఇట్లా అనగానే అసలు చూపుకే భయపడి పారిపోవాలి అట్లా మాట్లాడాలి అన్నాడట. సరే పాపం చెప్పాడు కదా, ఉత్సాహం వచ్చేసింది, ఏదో జోష్ ఏదో జోష్ లేపుతారు కదా, సరే అనేసాడట. అంటే ఏమైందో తెలుసా, ఇంకెక్కువై కూర్చుందట రోగం, ఇంకా విజృంభించి నా కొడగాను అది పుల్లిలాగా ఉంది వీడు పిల్లిలాగా ఉన్నాడు, ఈ పిల్లోడిని పిల్లిని పుల్లి మాట ద్వారా చేయడం సాధ్యమా? చచ్చినా కదా అది ఏమైంది, అది ఇంకా ఎక్కువైపోయి పిచ్చిగా ఓవర్ అయిపోయిందట. వెంటనే తెల్లారుకి వచ్చాడు నా దగ్గరికి, సార్ ఇది ఎక్కువైపోయింది సార్ ఇంకా ఇంకా నన్ను డామినేట్ చేసి ఇబ్బంది పెట్టి చచ్చేలాగున్నాను అన్నాను. అర్థమైందా, బుద్ధి వచ్చిందా? నీ సరెండర్ కాన్సిపల్లే బాగానే ఉంది, బాగున్నాను నేను. సరే మరి ఎందుకు చెప్పలేదు సార్ మీరు ఆపొచ్చు కదా అన్న, నేను ఆపుతాను వాగవరావు బాబు, నీకే బుద్ధి రావాలి, పడతగానే నీకు బుద్ధి రాదు అందుకే పోయిరా అన్నాను. సరే నీకు ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోయితే అక్కడే ఉంటావు, ఉండు, ఏమైంది నా దగ్గరే రావాలి నాకేం లేదు, సో నీకు ఎల్లు సహజంగానే నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను అలా చేశాను అన్నాను. వచ్చాక మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేశాను, దాన్ని సారీ అని చెప్పు, సారీ నువ్వు పులివి నేను పిల్లిని నా మించి కాదు అని రిక్వెస్ట్ చేసి, మై డియర్ ఎనర్జీ నేను నీతో హాయిగా ఉండగలగాలి, నన్ను నీ స్టేజ్కి తీసుకెళ్ళి, అంటే ఆ వచ్చిన ఎప్పుడైతే హై ఎప్పుడైనా హై ఎనర్జీ మధ్య మధ్యలో మనకి రావాలి. ఎందుకు రావాలి? సపోజ్ మీరు 50 డిగ్రీస్లో ఉన్నారనుకోండి, పరమాత్మ 100 డిగ్రీస్లో ఉన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్, 100 డిగ్రీస్ టెంపరేచర్లో ఆయన ఉంటాడు, మనం 50 డిగ్రీస్లో ఉన్నాం, మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన పరమాత్మ స్థాయికి చేరాలి మన టార్గెట్. సో మనకు వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా మన ప్రాబ్లం అయిందంటే అది మనకంటే హయ్యరే డెఫినెట్ గా, అది ఏ ఫామ్లో వచ్చినా. సో కాబట్టి ఆ వచ్చే ప్రాబ్లం 60 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి మీరు? మీ టార్గెట్ పరమాత్మ సిద్ధికి చేరాలి అంతే కదా. సో కాబట్టి ఈ ప్రాబ్లం హయ్యర్ గా ఉంది కాబట్టి మీరేం చేయాలి, మై డియర్ ఎనర్జీ నేను నీతోటి ఈక్వల్ గా హాయిగా ఆడుతూ పాడుతూ నీతోటి గడపాలి, నేను ఆ స్థితిలో స్టేట్లో ఉండాలి, నీతోటి జ్ఞానాన్ని తీసుకోగలిగే స్థితిలో ఉండాలి, నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళు, నీతో నేను రిలాక్స్డ్ గా ఉండగలగాలి ఆ స్థితికి తీసుకెళ్ళనుకొని మీరు కరిగిపోండి. అంటే ఇప్పుడు అగ్నిలో ఎలాగైతే ముడిసరికి వేయగానే బంగారంగా మారుతుంది అవును కదా, అంటే అగ్గి ఏం చేస్తుంది? స్వచ్ఛంగా తయారు చేస్తుంది అవును కదా. సో అగ్గి హెల్ప్ చేస్తుందా లేదా? అలాగే పెయిన్ హెల్ప్ చేస్తుందా లేదా? డెలివరీ ఈమెకు కూడా మంట హెల్ప్ చేసింది కదా ప్రాక్టికల్ గా. అంటే ఇక్కడ ఏం చేయాలి మీరు, మీకు ఏదైతే ఫీవరో ఏదో 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 వచ్చిందనుకోండి, దాంట్లో ఫస్ట్ మారవలసింది ఎవరు? ఫీవరా మీరా? మీరు జీవాత్మగా ఉన్న మీరు అప్డేట్ అయ్యి స్వచ్ఛమై దాంతో ఈక్వల్ గా ఉండగలిగే స్థితికి రావాలి. అంటే మీరు 60 డిగ్రీస్ లెవెల్కి ఎదగాలి. అర్థమవుతుందిలా క్లియర్ గా? సో మీరు 100 డిగ్రీస్ చేరడం మీ టార్గెట్ అనుకుంటే, మీరు ప్రస్తుతం 50లో ఉన్నారనుకుంటే వచ్చిన ప్రాబ్లం ఎలా ఉంటుంది? 60 డిగ్రీస్లో వస్తుంది. ఒకేసారి 100 అయినా తట్టుకోలేము మనం, అవుట్. సో కాబట్టి స్లోగా మీ సోల్ లెవెల్ మీరు నేను చెప్పినట్టుగా నెగిటివ్ పాజిటివ్ బ్యాలెన్సింగ్ లో వెళ్ళిపోతే ఒక 60 డిగ్రీస్ రేంజ్ లో ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు మీరు సరెండర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్, ఇంకా వేరేదేం లేదు. ఫ్రెండ్షిప్ ఆర్ సరెండర్. సో ఫ్రెండ్షిప్ అంటే సమాన స్థాయిలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది, కానీ హయ్యర్ తోటి నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తావు? హయ్యర్ అంటే గురువు అయిపోతాడు లేదా దేవమైపోతాడు. కాబట్టి సరెండర్ ఇస్ ద బెస్ట్ థింగ్. అర్థమైంది కదా? సో కాబట్టి సరెండర్ అయిపోయి మై డియర్ ఎనర్జీ నువ్వు నన్ను నేను నీతోటి ఈక్వల్ గా ఉండగలగాలి ఆ స్థితికి తీసుకెళ్ళు అనుకుని దానికి అలా ఆమె అది కొడుతుంటే ఇక మిమ్మల్ని చెక్కేస్తా రాయలాగున్నారు సుత్తి పెట్టి కొడుతుంటా నేను ఇంకా గురువు అదే కదా చేసేది కొడుతుంటాడు. మీకు అమ్మ అమ్మ మీరు బాధపడతారు నేను కూడా బాధపడతా అయ్యో కానీ కానీ తప్పదు చెక్కాల్సిందే నేను. సో కాబట్టి అది అమ్మ అది ఇబ్బంది పెడుతుంటే ఆ మంట ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? అమ్మ ఆయన అనుభవిస్తూ దాన్ని అనుభవించండి. కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు ఒక రోజు ఉంటుంది, అనుభవించాక మీరు ప్యూర్ అయిపోతారు. అంటే దాంతో సమానంగా ఉండగలిగే స్థితికి చేరుతారు. దానికి సంబంధించిన కర్మలు అన్ని దగ్ధమైపోతాయి, దానికి సంబంధించిన బంధాలు ఏవైతే అనవసరంగా ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి నువ్వు ప్యూర్ అయిపోతావు, 60 డిగ్రీస్కి వస్తావు. అప్పుడు ప్రాబ్లం ఉంటుంది, నువ్వు ఉంటావు. అప్పుడు దెన్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈక్వల్గా వచ్చారు కదా, ఏంట్రా ఎందుకు వచ్చావు, నా జ్ఞానం ఇవ్వు, జ్ఞానం ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఫస్ట్ అనుభవించడం మీద దృష్టి పెట్టండి. ఏ ప్రాబ్లం వచ్చినా అనుభవించి దాంతో సమానంగా ఉండగలిగే స్థితికి, ఆ రిలాక్స్డ్గా ప్రశాంతంగా దాంతో హాయిగా ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్ తోటి ఉండగలిగే స్థితికి వచ్చేంత వరకు మీరు అనుభవించడం మీదనే దృష్టి పెట్టాలి. ఆ ప్రాబ్లం రిలాక్స్డ్గా ఉండగలిగే స్థితికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మీరు. దీన్ని నేను మా నా న్యూస్ లెటర్స్ చదివితే కొద్దిగా అప్పుడు వేరే పదాలు వాడేవాడిని, కొత్త నేను అనేవాడిని, అతీతుడిని పుట్టించాలి అనేవాడిని, ఏదో పదాలు వాడి. ఇప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉండేవాడిని పుట్టాలి, మీరు రాగద్వేషాలకు అతీతంగా చేయాలని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వాడాను. సో ఇవన్నీ యొక్క ఉద్దేశం ఒకటే, మీరు ద్వంద్వాలకు అతీతంగా అంటే దాంతో ఈక్వల్ గా ఉండగలిగే స్థితికి రావాలి. అది నిన్ను డామినేట్ చేయకూడదు, నువ్వు దాన్ని డామినేట్ చేయకూడదు. ఇద్దరు ఫ్రెండ్స్ కాకుంటూ ఒకరి ద్వారా ఒకరి ఎనర్జీని ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరి జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సో ఆ స్థితికి రావాలంటే ఒకవేళ అది లోదైనా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, ఉన్నప్పుడు ఏం చేయాలి? డామినేట్ చేస్తారా? వాళ్ళని దగ్గర తీసి నన్న అని వాటి ప్రేమను అందించాలి, మనకు జ్ఞానం వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్రెండ్షిప్ కూడా చేయలేము చిన్నపిల్లడు కాబట్టి. సో అప్పుడు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటూ మీరే ఫీల్డ్లో ఏంటి ఎక్స్పర్ట్, సో ఆయన ఫీల్డ్ నాకు చెప్తాడు, నా ఫీల్డ్ ఆయన షేర్ చేసుకుంటాడు. ఈక్వల్ గా ఉన్నప్పుడు, హైగా ఉన్నప్పుడు సరెండర్ కావాలి. సో ఈ 3 ఎక్స్పీరియన్సెస్, 3 మీరు మీ డైలీ లైఫ్ లో ఈ 3 మనుషులు కనబడతారు మీకు డెఫినెట్ గా. మీకంటే హై వాళ్ళు ఉంటారు, మీకంటే లో వాళ్ళు ఉంటారు, మీకు ఈక్వల్ గా ఉంటారు. సో 3కి 3 రకాలుగా బిహేవ్ చేయాలి మీరు. అందరికి ఒకే రకంగా ఉండకూడదు. అర్థమైంది కదా? సరే నేనంటే ఏదో గురువును కాబట్టి మీరు ఫ్రెండ్లీగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ అందరూ ఒప్పుకోరు అలా. బట్ ఇలానే కూర్చోవాలి, మరి దండాలు ఎట్టాలి, ఏవో చెప్తారు రూల్స్ అన్ని. సో మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు సరెండర్ మోడ్ లోనే ఉండాలి, అది అవసరం. కానీ నా దగ్గర సరెండర్ కాదు, ఫ్రెండ్లీ నేచరే నేను పెట్టాను. ఎందుకంటే ఇంత డిస్కషన్, ఇంత జ్ఞానం ట్రాన్స్ఫర్ కావాలంటే మీరు ఫ్రెండ్లీగా నేను ఉంటేనే మీరు ఓపెన్ గా యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అని ఇట్లా ఉన్నాను అనుకో, మీరు చచ్చిన అడిగారు ఇంకోసం, అమ్మా ఎక్క ఏమడితే ఏం తిరుగుతాడు అని భయపడతారు. సో కాబట్టి నేను నా మోడ్ను మార్చుకుని ఫ్రెండ్లీ మోడ్లోకి పెట్టేస్తున్నాను. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా ఇంత క్లాస్, ఇంత ఎక్స్చేంజ్ అవి జరుగుతోంది. అర్థమైంది కదా? ఓకేనా? సో కాబట్టి మీకంటే హయ్యర్ అని ఏదనిపించినా మీ లైఫ్ లో, ఈవెన్ చిన్న చీమ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా అర్థం చేసుకోండి, ఓకే అది హయ్యర్ అని. ఏ రూపంలో అయినా రావచ్చు హయ్యర్ అనేది. అహంకారం పెరిగి మనకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, శివుడు కార్తికేయుడు తెలుసు కదా, శివుడి కొడుకు కార్తికేయుడికి అన్ని విద్యలు నేర్పించాక ఫైనల్ గా దేవతల గురువునిగా తయారు చేస్తారు, దేవతల సేనాధిపతిగా, దేవతలకు సేనాధిపతిగా తయారు చేసాక ఏం జరుగుతుంది వాడికి? అన్ని సేనాధిపతి చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రుడు అందరూ తన వాళ్ళ శక్తులన్నీ ఇస్తారు వీళ్ళకి, కుమారస్వామికి ఇస్తారు. ఇచ్చాక ఏం చేస్తాడు వాడికి? ఒక్కసారి కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ నెత్తి మీదకి ఎక్కుతాయి వాడికి, నా నన్ను మించిన వాడు లేడేవాడు అని. ఇక వాడు సాధన పని చేస్తాడు, ఆపేస్తాడు, ఏం చేయడు, విలువిద ఏం ప్రాక్టీస్ చేయడు. పార్వతి చూస్తుంటుంది, శివుడు చూస్తాడు, ఈడేని వీడి అహంకారం పెరిగిందా, పార్వతి తిట్టినా ఎందుకమ్మా నాకు అన్ని వచ్చాయి కదా, అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఇట్లాంటి ఇట్లా వస్తాయి కదా, ఎందుకు సాధన చేయాలంటాడు. ఎంత చెప్పినా వినడు. ఇక శివుడు ఆఖరికి అంటాడు, ఆహా నీకు అంత సీన్ ఉందా, అయితే రేపు నీకు పోటీ పెడతా, నువ్వు గెలిస్తే పో డిక్లేర్ చేస్తా నువ్వే, ఇక నీకు సాధన అవసరం లేదంటాడు. ఇదంతా ఈ శివుడు ఏదైనా మాట్లాడుతున్నాడంటే అందరూ బ్రహ్మ విషయమే దేవతలందరూ ఇట్లనే చూస్తుంటారు, ఈ శివుడు ఆడు ఏం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మామూలుగా ఉండడు కదా, ఏం చేసినదో మరి అర్థం కాదు ఆయన ఏం చేస్తాడు అనేది. అందరూ వెయిట్ చేస్తుంటారు, ఇంతకేమో అపోనెంట్ ఎవడు, ఎవడికి అర్థం కాదు అక్కడ ఎవడు కనబడు, ఎవడు లేడు, అపోనెంట్ వస్తాడు వాడితో నువ్వు గెలిస్తే అయిపోయినట్టే పో అంటాడు. సరే అందరు అలా ఉంటారు, వెయిట్ చేస్తారు, అందరు పైనుంచి చూస్తుంటారు, వీడు రెడీగా ఇట్లా చూ కొడుకే గానీ ఇక వాడు మొత్తం మారిపోతుంది, తండ్రి లేదు, శివుడు లేనా, పార్వతి లేదు, ఇట్లా అహంకారంతో అలా నిలబడతాడు అక్కడ. సో బాహుబలి అనలే వాడు కొద్దిగా అమాయకంగా సరదాగా ఉన్నాడు, వాడు డామినేటెడ్ గా అనిపించలేదు వాడు. కానీ మీరు బాగా డామినేషన్ మోడ్ అలా చూపించారు సీరియల్లో. అయిపోయాక కథ చూసి ఎవరు నాన్నగారు ఎవరు నాతో యుద్ధం చేసేది ఎవరిని ఎవరిని అన్నారు కదా ఏడి అని అంటాడు. ఆయనగానే శివుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ గణాలలో ఉంటాడు యుద్ధం పోతలకు ఇక్కడ ఉంటాడు లావుగా, వాడితోటి యుద్ధం చేయాలి. వీడితోటా అంటాడు ఒక్కసారి, ఎవడు కుమార్ సార్ గివీడితోటా, వీడా ఇట్లున్నాడు, ఏం లేదు కండలేదు పాడలేదు శక్తి లేదు పాడలేదు గివీడితో నేను యుద్ధం చేయడం వెంట, నువ్వు కేవలం వాడిని కదుల్చు చాలు అన్నాడు. అయిపోయినా వాడు దడదడ అని అనుకుంటాడు, వాడికి టాలెంట్ లేదు వాడికి కూడా తెలుసు, ఇదేంది భయపడుతూ ఉంటాడు, నేను వీడి కుమార్ సార్ ఫైటింగ్ చేయడం ఏంటి అసలు నాకెట్లా సాధ్యమవుతుంది వణుకుతూ వణుకుతూ ఉంటాడు. ఒక్కసారి శివుడు ఇలా చూస్తాడు అంటాడు, అంటే ఏంటి న్యూట్రల్ అయిపో ఉండు అంతే, ఉండి లేనట్టుగా సరెండర్ అయిపో నాకు అని ఇషారా చేస్తాడంతే. సరెండర్ అయిపోతే ఏమవుతుంది, సరెండర్ అంటే ఎవరు సరెండర్ ఎవరైతారు, సరెండర్ ఎవరైతారు భక్తుడు సరెండర్ అవుతాడు. ఎప్పుడైతే 100% భక్తుడు సరెండర్ అవుతాడు ఎవడు ఎంటర్ అవుతాడు, భగవంతుడు ఎంటర్ అవుతాడు. ఇంకా శివుడే అంటే శివుడే ఈ రూపంలో వచ్చాడు. వీడు అనుకుంటాడు వాడికి అంత బుర్ర లేదు కదా పిల్లోడికి, ఆపా గివిడిని ఎంతసేపు ఇట్లా అంటే తీసేస్తా అనుకుంటాడు. ఆడ ఒక్కసారి ఇట్లా అంటాడు అంతే, ఓకే అయిపోయింది వాడికి అర్థమైపోయింది ఎవరు చేస్తాడు రా బాబు అని వెళ్ళి ఎదురుగా నిలబడతాడు. అవుట్ అసలు ఇంత ఇంచు కూడా కదించలేడు. అప్పుడు దండం పెట్టి బుద్ధి వచ్చింది రా బాబు అంటాడు. అట్లా ఉంటాయి శివుడు చేసే పనులన్నీ, ఎవరికి అర్థం కావు అని ఒక టైం అయితే గానీ అది క్లారిటీ రాదని చేసే ప్రతి పనికి. ఓకేనా, సో కాబట్టి ఏ చిన్న చీమైన ఇబ్బంది పెడుతుండ అంటే అర్థం చేసుకోండి అది మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. సో కాబట్టి మీరేం చేయాలి, ఓకే నువ్వే హయ్యర్ రా నేను లోయర్ రా, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నీతో ఎలా ఉండాలి అని అడిగి ఆ స్థితికి వచ్చేసి ఈక్వల్ వచ్చాక జ్ఞానాన్ని షేర్ చేసుకోండి, కలయిక చేయండి, లోపల చేయండి, ఇదంతా బయట ఏం అవసరం లేదు. సో హయ్యర్ కు డెఫినెట్ గా సరెండర్ కావాలి, లోయర్ కు మీ ప్రేమను అందించాలి, ఈక్వల్ గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఒకరితో. అదే లోయర్ అయిపోతుంది నెక్స్ట్ స్టేజ్లో. ఇప్పుడు చీమ హయ్యర్ అనుకోండి, ఫ్రెండ్ కాగానే ఈక్వల్ అయిపోతాము, అది అయిపోయాక అదే దానికి దాని మనకి ఏమనిపించదు, మనకంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి అప్పుడు దాన్ని ప్రేమను అందించాల్సి వస్తుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎదుగుతుంటాయి. సో హెల్త్ యాంగిల్ లో అన్ని సందేహాలు తీరాయి కదా. సో ప్రాబ్లం హయ్యర్ ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయిపోయి ఈక్వల్ స్టేజ్ కు రావాలి, వచ్చాక జ్ఞానాన్ని షేర్ చేసుకుని కలపడం. మానసికంగా అర్థమైంది కదా, మానసికంగా ఆలోచనలు ఉంటాయి. సో మూడు రకాల ఆలోచనలు రమ్మని చెప్పాలి, అర్థమైంది కదా. నెగిటివ్ ఆలోచన రాగానే పో అనొద్దు, ఉండు కానీ 33%, పాజిటివ్ న్యూట్రల్ అలా మూడింటిని ఈక్వల్ చేసి కలిపేయండి. ఇమోషన్స్ స్థాయిలో ఇమోషన్స్ తోటి ఏడమన్నా తిట్టుకోమన్న తర్వాత బ్యాలెన్స్ అయ్యాక నువ్వు నాలో నేనేలో కలిసిపో అని ఇట్లా అనుకోవడం, ఆత్మస్థితికి డైరెక్ట్ కరిగిపోవడం సాధన. కర్మ సిద్ధాంతం క్లియర్ గా ఉంది. ఓకే,
ఏ ఫుడ్ ఏది తిన్నా కానీ మీలో పర్సనాలిటీ మెయింటైన్ చేయాలంటే కంట్రోల్ చేసుకోకుండా బాడీని కంట్రోల్ చేసుకోవాలి.
దేని కంట్రోల్ చేసుకుంటా,
నోటింగ్ చేసుకోకుండా బాడీ,
నోటింగ్ చేసుకుంటే న్యూ ఎనర్జీ కాన్సెప్టే కాదు. అదే అర్థమైంది అర్థమైంది. సో నేను చెప్పేది న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ లో నోటిని కంట్రోల్ చేసుకుంటే యూ కెనాట్ బికమ్ ది మాస్టర్, యూ విల్ బికమ్ ది విక్టిమ్. సో విక్టిమే భయపడి తినకుండా ఉంటాడు, క్రియేటర్ నెవర్ ఫియర్. అలాంటి డైరెక్ట్ విషయం దీన్ని మనం చెప్పట్లేదు, అక్కడికి వెళ్ళకండి. మామూలుగా డే టు డే లైఫ్ లో మనం తినగలిగేవి మామూలుగా బయట దొరికే ఫుడ్స్ అన్ని తినగలగాలి. సో తినేటప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ అనుకుని తినండి, ఏది చెప్పాను కదా నిన్న, దాంట్లో మంచి చెడు న్యూట్రల్ మూడు ఉంటాయి, అలాగే డివైన్ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కంపల్సరీ, అలాగే డివైన్ కూడా కంపల్సరీ ప్రతి దాంట్లో. ఇది ప్రత్యక్షంగా కనబడతాయి ఇన్స్ట్రుమెంట్స్ కు, చెప్తారు కదా ఈ విటమిన్ ఉంది ఆ విటమిన్ ఇది మంచిది చెడ్డదని సైంటిస్టులు చెప్తారు. నా అంత డీటెయిల్స్ నేను వెళ్ళను, నాకు తెలియదు కూడా. సో కాబట్టి ఆ మూడు ఉన్నాయి, మీరు రెండు రకాల చూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టే సంకల్పం ఎలా ఉండాలంటే అది పక్షపాతం లేకుండా ఉండాలి. అంటే పాజిటివ్ సైడ్ ఉండే సంకల్పం పెడితే నెగిటివ్ కోపం వస్తుంది. సపోజ్ వీళ్ళందరూ నెగిటివ్ పాజిటివ్ అనుకుందాం, మీరు అందరూ నెగిటివ్, నేను వీళ్ళ వైపే చూసి మాట్లాడితే మీకు కోపం వస్తుందా లేదా, వీడేంద్ర బాబు ఎప్పుడు అటే చూస్తాడు మంచి వైపే వీడు మంచి పక్షపాతి అనుకుంటారు లేదా. సో చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని అందరినీ ఒకే రకంగా చూస్తే బాగుంటుంది అవునా. సేమ్ అదే విధంగా ఫుడ్ ఐటెంలో ఏముంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, రెండు ఉన్నాయి అవునా కదా. ఉన్నప్పుడు మీరు పాజిటివే చూజ్ చేసుకుంటే నెగిటివ్ ఏమొస్తుంది, మరి ఇప్పుడు ఎట్లా. సో అది ఇబ్బంది పెడుతుంటుంది, మరి నెగిటివ్ వస్తే డేంజర్ కదండి మీరు అనొచ్చు, నెగిటివ్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా అని మీరు అనొచ్చు. సో నేనేం చెప్తున్నానంటే నెగిటివ్ రాకుంటేనే మీకు చాలా ఇబ్బంది పడతారు. మీరు డైలీ లైఫ్ లో కొద్దిసేపు నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉండాలి మీకు బాడీ లెవెల్లో, లేకుంటే చాలా ఇబ్బంది పడతారు అంటున్నాను నేను. సో రాత్రి పడుకున్నారు, లోపల పండ్లు వాసన వచ్చాయి కదా, ముక్కులో ఏదో ఫామ్ అయింది కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రతి జంక్షన్ లో సమ్ జెల్ లాంటిది ఒకటి ఉంటుంది, అది అది డెట్ర పాడైపోతుంటుంది, పాడైపోయి ముక్కులు ద్వారా వీటి ద్వారా వస్తుంటుంది ఆ జంక్షన్స్ లో ఉన్న జెల్ లాంటిది. సో ఇవన్నీ అవసరమా లేదా? అవసరం కదా. క్లీనింగ్ ప్రాసెస్ కష్టం కదా. తిన్నది బయటికి రావాలంటే మరి టాయిలెట్ అవసరం, కొద్దిగా పుట్టనొప్పి లాగా బరువు లాగా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అది వస్తేనే అప్పే కొద్దిగా ముక్కుతేనే కదా అది బయటకు వచ్చేది. సో ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్సే కదా. అలాగే ఫ్లమ్ ఫామ్ అవుతుంది, కొద్దిగానే ఫ్లమ్ ఫామ్ అవుతుంది కదా పొద్దున్న లేవగానే పడుకొని ఉంటాము, మరి ఆ ఫ్లమ్ బయటికి ఎట్లా రావాలి? దగ్గు ద్వారా కదా రావాల్సింది. సో మరి దగ్గు అవసరమా లేదా? అట్లాగే దుమ్ము, ఇల్లు ఊడుస్తున్నారు దుమ్ము వచ్చింది, దుమ్ము ఎట్లా బయటికి రావాలి? తుమ్ముల ద్వారా, తుమ్ముల ద్వారా హ్యాచ్ అని తుమ్ముతాం వెంటనే మాకు దుమ్ము రాగానే తుమ్ముతాం. సో తుమ్ము అవసరమా లేదా అక్కడ? దుమ్ము అంటే ఇష్టమా మీకు? ఉంచుకోండి మీ ఇష్టం. ఫ్లమ్ అంటే ఇష్టమా? ఉంచుకోండి, ఎవడొద్దున్నాడు. ఇంకా కొత్త కొత్త రోగాలు తెచ్చుకోండి, ఉన్న జెల్ అక్కడే చేస్తుంది, అది అవుట్డేట్ అయిపోతుంది, ఆ జెల్ అలానే ఉంటుంది, వెహికల్ సర్వీసింగ్ కాదు, ఆ దరిద్ర జెల్లుతోటి ఆ సర్వీస్ చేయకుండా నడపండి, ఎన్నెండు నడుతారో చూస్తాను, అది తిరిగినది అవుట్ అది. సో కాబట్టి ఏమైతుందంటే ఈ జెల్ అనేది జాయింట్స్ లో జెల్లు కఫం ద్వారా వచ్చేస్తుందట బయటికి. నేనే ఆశ్చర్యపోయాను, ఇక్కడున్న జెల్లు ఇక ఎక్కడికి ఎలా వస్తుందో, అది ఎంత బ్యూటిఫుల్ అది సెల్ లెవెల్ లో జరిగిపోతుందట అది. అసలు అసలు ఈ బాడీ అల్టిమేట్ ఎవరికి అర్థం కాదు అసలు, పరమాత్మకు తప్ప ఎవరికి అర్థం కాదు డాక్టర్లకు. అందుకే చచ్చిన ది కాంట్ ఫైండ్ మెడిసిన్ అంటున్నాను, ఏ ప్రాబ్లం కూడా అంటే ఏదో టెంపరీ ఉపశమనే తప్ప శాశ్వతంగా పరిష్కారం సాధ్యం కాదు, కేవలం దైవంకే సాధ్యమవుతుంది. మీరు దైవస్థితిలోకి వెళ్తేనే అది అర్థమైపోతుంది తప్ప చచ్చిన అర్థం కాదు. సో కాబట్టి ఈ జెల్ లాంటి ఐటమ్ ఎప్పుడు మధ్య మధ్యలో ఓల్డ్ అంతా వెళ్ళిపోయి మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు గ్రీస్ అంతా తీసేసి కొత్త గ్రీస్ పూస్తాడు కదా, సేమ్ అదే విధంగా ఫ్లమ్ అంతా వస్తుంటుంది క్రియేట్ అయ్యి. వచ్చినప్పుడు కొద్దిగా దగ్గండి తుమ్మండి దాంతో సరదాగా ఉండండి. ఇఫ్ యూ టేక్ మెడిసిన్ వాట్ హ్యాపెన్స్, దగ్గు రాదు. ఎట్ ద సేమ్ టైమ్ మ్యాక్స్ 30% కంటే ఎక్కువ ఫ్లమ్ బయటికి రాదట ఇఫ్ యూ టేక్ మెడిసిన్స్. సో రిమైనింగ్ 70% స్టే ఇన్ ది బాడీ. అది అవుట్డేటెడ్ ఎనర్జీ బాడీలో స్టోర్ అయితే ఏమైతుంది? ఘోరమైన రోగాలు వస్తాయి. నిమోనియా డెఫినెట్ గా వస్తుంది, ఆస్మా డెఫినెట్ గా వస్తుంది. నేను చేసిన ఏదో పని అదే, బిఫోర్ కమింగ్ టు మెడిటేషన్ ఐ యూస్ టు టేక్ మెడిసిన్, జస్ట్ చిన్న జలుబు వస్తే వెంటనే అదేదో టాబ్లెట్ మర్చిపోయినా అదేంటో మనం ఇవి 12 ఏళ్ళు ఈ టాబ్లెట్ తెలియక అదేంటి సెట్రజన్ కాదు ఏదో ఉన్నది కోల్డ్ డ్రింక్ ఏదో ఆ కోల్డ్ డ్రింక్ వాడేవాడిని. అదేమైంది అదంతా ఫ్లమ్ ఫామ్ అయ్యేది, అందులో లోపల ఆగిపోయింది. అబ్బా ఏదో బాగుంది తగ్గిందేమో అనుకున్నాను దగ్గు, కానీ వెంటనే ఆస్మాగా ఫామ్ అయింది కొన్ని రోజులకు. అంటే ఇంత చిన్న రోగం పోయి పెద్ద రోగం తయారైంది, అర్థమైంది లేదా? సో కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ క్యూర్. పరమాత్మ పర్ఫెక్ట్ గా పెట్టాడు నొప్పులు బాధలు వీటన్నిటి యొక్క ఉపయోగం ఉంది. సో యూజ్ ఆల్ దోస్ పెయిన్స్ ఆర్ వాట్ ఎవర్ నెగిటివ్ ఫీలింగ్స్ యువర్ గెటింగ్ బాడీ లెవెల్ ఏం జరుగుతుందో దాన్ని ఉపయోగించుకొని దాన్ని అనుభవిస్తే నేను చెప్పినట్టు ఒక ఇప్పుడు ఇల్లు పొద్దులు లేవగానే ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఏదో మనం వస్తున్నామని కాదు, వాళ్ళ దరిద్ర వాళ్ళ మెంటాలిటీ అది, ఎప్పుడు నీట్ గా ఉంటారు. వీళ్ళ ఇంట్లో వెళ్తే ఈ ఆవిడ ఇంకా పెద్ద నీటెస్ట్ ఆఫ్ ఇండియా అనట, ఎక్కడ కూడా ఇంత దుమ్ము చూపిస్తే ఏదో 100,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారట, నిన్న ఛాలెంజ్ పెట్టారు అట్లుంటుందట ఇల్లు. అంటే అంత కేర్ మీ ఇల్లుని తీసుకున్నప్పుడు నీ బాడీని ఎందుకు తీసుకోవు అంటున్నాను నేను. సో అర్థమైంది కదా ఇక్కడ ఆలోచన మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది టాపిక్. సో ఎలాగైతే ఇల్లుని అయితే క్లీన్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా మీరు బాడీలో జరిగే ప్రతి బాహ్యంగా క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ బాహ్య క్లీనింగ్ చేస్తున్నారు అంటే స్నానం చేయడం అవన్నీ చేస్తున్నారు, ఇట్స్ నాట్ ఎనఫ్. ఇన్నర్ క్లీనింగ్ జరగాలి, అంటే బాడీలో లోపల క్లీనింగ్ జరగాలి. ఒక సపోజ్ ఇక్కడ పొట్టలో ఏదో కొరికినట్టు అవుతుంది, అది పర్ఫెక్ట్, అది అర్థం చేసుకోవాలి. ఎందుకు కొరికినట్టు అవుతుంది అంటే అక్కడ ఏదో సమ్ ఎనర్జీ ఎంత అతుక్కుపోయిందంటే అది కొరికితే తప్ప, కొరికినట్టుగా ఒక ఎనర్జీ పుడితే తప్ప అది క్లియర్ కాదు. ఎగ్జాంపుల్ మనం టాయిలెట్లో యాసిడ్ వేస్తాం, ఇక్కడేమో మామూలుగా చిన్న ఏదో లిక్విడ్ ఏదో వేసి క్లీన్ చేస్తారు. మరి ఇక్కడ ఇది ఎందుకు పెడుతున్నారు, అక్కడ యాసిడ్ ఎందుకు వేస్తున్నారు, ఇదే అక్కడ వేస్తే క్లీన్ అవుతుందా? కాదుగా. సో అక్కడ ఉన్న దానికి అది అవసరం. గిన్నెలు మామూలుగా క్లీన్ చేయొచ్చు, కొన్ని మాడిపోతే ఏం చేస్తారు చేస్తారు కదా, నిర్మా సరిపోదు, ఇంకా గీకేసి ఇంకా యాసిడ్ లాంటివి కూడా ఇస్తారు. సో కాబట్టి ఆ జిడ్డును బట్టి మందు అనేది అవసరం. సో కాబట్టి మీ లోపల ఏదైతే అడ్డమైన చెత్త అంతా తింటారు ఫుల్ సూపర్ రిజల్ట్ అవసరం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ సైడ్ డిపెండెన్సీ, ఏం అవసరం లేదు. నేను అవన్నీ అయితే ఏం తాగలేదు, అవసరం లేదు. మీ లోపలే బాడీ ఇట్సెల్ఫ్ క్రియేట్ యాసిడ్స్, అక్కడ ఏది అవసరమో ఆ ప్రాబ్లమ్కి ఏది అవసరమో డెలివరీ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, అన్ని అవే క్రియేట్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం. సో అది సూపర్ ఎగ్జాంపుల్, ప్రతిదానికి మనకు ఆదర్శము. సో కాబట్టి ఇక్కడ ఏ ఆ ప్రాబ్లమ్కి ఏది అవసరమో అది జనరేట్ క్రియేట్ చేసుకోగలుగుతుంది బాడీ, ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. మీ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ది బాడీ ప్రాసెస్. వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ మీరు ట్రస్ట్ చేయగలిగితే, దాంతో రిలాక్స్డ్ గా ఉండగలిగితే మీరు ఏం చేయకూడదు, జస్ట్ స్టే రిలాక్స్డ్. కానీ ఈజీగా చెప్పినంత ఈజీగా నొప్పి వచ్చినప్పుడు భయం వస్తుంది, ఆ భయాల్లో రిలాక్స్డ్ గా ఉండడం కొద్దిగా మీకు అలవాటైతే మీరు రిలాక్స్డ్ ఉండగలిగితే చూడండి, మీరు ఊహించని పొటెన్షియల్స్ మీ లోపల మేల్కొంటాయి. అది బాడీ క్లీనింగే కాబట్టి కాకుండా బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, కొత్త డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి, కొత్త పొటెన్షియల్స్ ఓపెన్ అవుతాయి మీకు. ఓకేనా? సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫుడ్ విషయంలో యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ తీసుకోవచ్చు. తీసుకున్నాక ఆ ఫుడ్ లో ఎలా ఉండాలంటే మీకు అనారోగ్యం రావాలి, ఆరోగ్యం కావాలి, న్యూట్రల్ కావాలి అనుకుని మీరు తినాలి. లేదా నాకు ఏవదు ప్యూర్ ఎనర్జీ కావాలనుకుని తినండి, పాజిటివ్ కావాలనుకున్నారా అది ఇంబ్యాలెన్స్, అధర్మం. అధర్మం అంటున్నాను, మీరు చేసేది అధర్మము. ఫుడ్ తిని నాకు ఆరోగ్యం కావాలన్నారా, ఏం చేస్తున్నట్టు మీరు? ధర్మస్థాపన చేయట్లేదు, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఎవరు ఈ పదాలు వాడారు ఫుడ్ విషయంలో? మంచి కోరుకుంటే తప్పేడా, అధర్మం ఎట్లా అవుతుంది అంటారు మామూలుగా. కానీ ఇక అర్థం చేసుకోండి క్లియర్ గా, ఎందుకంటే నొప్పులు కూడా క్రియేట్ కావాలి, నెగిటివ్ ఫీలింగ్స్ కూడా బాడీలో క్రియేట్ కావాలి, అయితే తప్ప క్లీనింగ్ జరగదు, మనం తిన్నది బయటికి రాదు. కాబట్టి నాకు నెగిటివ్ ఫీలింగ్స్ కావాలంటే అండ్ అల్టిమేట్ గా అనారోగ్యం కూడా కావాలి అనుకోండి 33%, ఆరోగ్యం కావాలనుకోండి, లేదా న్యూట్రల్ కావాలి, 3 కావాలి అనుకోండి, దైవం కావాలనుకోండి. లేదు నాకు ఏదో ఒక్క దేవుడే కావాలనుకోండి, అప్పుడు తిన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది. దయ్యం వచ్చాడంటే ఈ దద్దుడు ఏం చేస్తాడు, ఏ పార్ట్కి ఏది అవసరం ఆ రూపాన్ని తీసుకుంటాడు. ఇంకేం కావాలి, మళ్ళీ అక్కడ ఇదే వచ్చింది, ఏం తేడా ఏం లేదు. వాడు న్యూట్రల్ గా ఉన్నాడు, ప్యూర్ గా ఉన్నాడు. దీని నెగిటివ్ ఈ పార్ట్ అంతా నెగిటివ్ అనుకుందాం, ఈ పార్ట్ అంతా పాజిటివ్ అనుకుందాం. ఇటంతా పాజిటివ్ ఫామ్ తీసుకుంటాడు, ఇటంతా నెగిటివ్ ఫామ్ తీసుకుంటాడు. అంటే అనారోగ్యం ఫామ్ తీసుకుంటాడు, ఆరోగ్యం ఫామ్ తీసుకుంటాడు. అక్కడ యాసిడ్ అవసరం, ఇక్కడ క్లినిక్ యాసిడ్ ఫామ్ తీసుకుంటాడు. ఇక్కడ మామూలు లిక్విడ్ సరిపోతుంది, ఈ ఫామ్ లో తీసుకుంటాడు. ఇక్కడ మామూలు వాటర్ సరిపోతుంది, ఆ ఫామ్ తీసుకుంటాడు. ఈ దరిద్రుడు వేయని రూపం అంటూ లేదు, ఈ విల్ టేక్ ఎనీ ఫామ్. అక్కడ ప్రాబ్లం క్లియర్ అవడానికి ఏ ఫామ్ లో తీసుకుంటాడు. సార్ మైదా తింటే ఏం కాదా, బజ్జీలు తింటే ఏం కాదా, ఆ బజ్జీలు తిన్నది బయటికి అతుక్కుపోతుంది పేగులకు. ఇక వర్ణిస్తారు, ఇక చెప్పను పేర్లు. నువ్వు ఎంత అతికినా ఏం చేసినా పరమాత్మ అతికించేవాడు కాదు, ఎలాంటిదైనా తీసి బయటపడేస్తాడు, కర్మలే తీసి బయటపడేస్తున్నాడు. ఇదంతా చెప్పు స్టిల్ ఫీలింగ్. ఓకేనా? సో పరమాత్మకు ఆ టాలెంట్ ఉంది. మీరు ఎలా ఉండాలంటే పరమాత్మకు సాధ్యం కాదు ఉంటుందా, భక్తులం అని పేరు చెప్తాం కానీ నిజంగా నిజంగా సాధ్యమవుతుందా అంటే, నీ అమ్మ దేవుడిని నమ్మిన వాడికి దేవుడు సాధ్యం కాదు ఉంటుందా? వాడు నాలాంటి వాడు బుల్లు జపాలు చేస్తున్నాడు, అంతకుముందు వాట్సాప్ లో పంపించాను, నాలాంటి వాడు జపాలు చేస్తున్నాడట, ఫుల్గా జపాలు చేస్తే భక్తుడు, ఇక వేషం అంతా సూపర్ గా ఉంది. ఈ లోపల నారదుడికి ఏం పర్లేదు, అందరు పుల్లలు ఎట్టడమే ఆడి పని, దిగాడు భూమికి. దిగంగానే బాబు ఏం చేస్తున్నావు అంటే ఏదో చెప్పాడట, మరి విష్ణు నారదా విష్ణులోకానికి నుంచి వస్తున్నావు కదా, విష్ణుమూర్తి నా భగవంతుడు కదా, ఏం చేస్తున్నాడు అంటే, ఏం లేదు సూదిలో ఏనుగును పంపించాలని చూస్తున్నాడు అంటే, మెంటల్ ఎక్కింది ఆ సూదిలో ఏనుగు ఎట్లా వెళ్తుంది, నువ్వు తప్పు చెప్తావు అన్నాడట. సరే సరే ఓకే అని నారదుడు పక్కకి వెళ్ళిపోయి పక్కకి ఎవడో కుండలు చేస్తున్నాడట, ఆడదారికి వెళ్ళి అడిగాడట, వాడి ఇలాగే అన్ని బాగున్నా అని అడిగాక ఏం చేస్తున్నాడు విష్ణుమూర్తి అని అడిగాడు. అడిగితే సూదిలో ఎందుకు పంపిస్తున్నాడు అంటే, వాడేమన్నాడు తెలుసా, పరమాత్మకు ఏదైనా సాధ్యమండి, ఇంత చెట్టు విత్తులో ఇంత పెద్ద వృక్షాన్ని పెట్టలేదా, పెట్టగలిగినప్పుడు ఈ ఎనుగు పంపించడం ఎంత చేయకు అన్నాడు. అది భక్తి అంటే, అది నమ్మకం, అది విశ్వాసం అంటే, అది దేవుని నమ్మడం అంటే. నీ అబ్బాయి సృష్టి చేసిన వాడు ఈ బోడీ రిపేర్ చేయలేడా, కిడ్నీలనే సృష్టి చేసిన వాడు కిడ్నీలను రిపేర్ చేయలేడా, ఎవరిని నమ్ముతున్నారు సార్? మీరు సృష్టి చేసిన వాడిని నమ్ముతున్నారా? పేరుకు మాత్రం భక్తుడే, చేసేవన్నీ దరిద్ర మాటలే, ఒక్కడికి భక్తి లేదు. కూర్చోండి ఎందుకు రాడో చూస్తా, ఎందుకు చేయడో చూస్తా, నేను చెప్పినట్టు రిలాక్స్డ్ గా కూర్చోండి, నేనేం చేయాలి, నువ్వే వచ్చి చెయ్యి, నాకు తెలియదు, నాకు నేర్పించాను, ఎట్లా రాడో చూస్తా, 12 ఏళ్ళ నుంచి వస్తున్నాడు, నాకు మీకెందుకు రాడు? ఆ ట్రస్ట్ ఉండాలి, వస్తాడు వచ్చి చేస్తాడు ఆయన, ఆయనకు సాధ్యమే. పెద్ద పెద్ద రిస్క్లు అవసరం లేదు, మీ ఇంట్లోనే ఉండి మీకు వచ్చే సమస్యలను డీల్ చేయండి అంతే. అర్థమైంది లేదా? నమ్మడం అంటే అది, లాజికల్ మైండ్ లో ఉండి తర్కం మాట్లాడారనుకో, నిజంగా సాధ్యం కాదు. తర్కంగా ఆలోచిస్తే ఇంత దీని దాంట్లో ఆయన ఎట్లా వెళ్తాడు, కరెక్టే, కానీ పరమాత్మకు ఏదైనా సాధ్యమే. అది భక్తి అంటే, అది నమ్మకం అంటే, అది గుడ్డిగా నమ్మడం అనుకోండి ఏదన్నా అనుకోండి, అర్థమైందా? సో అలా భక్తి, మీ సోలే మీ దైవం కాబట్టి ఇప్పుడు ఆ భక్తి భావంతో ఉండడం తప్పేం కాదు తెలుసుకోవడంలో. మీ సోల్కే మీరు సరెండర్ అయిపోయింది, ఎవడో అవసరం లేదు, మీ పరమాత్మకే, మీ లోపలే అన్ని అందాట, విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ కూడా ఉన్నాడు. ఓకేనా? సో ఇంత బ్యూటిఫుల్ గా బాడీ తయారు చేయడం సరిపోదు ఈ మిరాకిల్? బోడీ ఇంత తిండి తింటుంటే అది ఎట్లా రక్తంగా మారుతుంది? దీని కావాల్సింది ఇస్తుంది, దీని కావాల్సింది ఇస్తుంది, దేనికి ఏది అవసరమో అది ఎలా తయారైతుంది, ఎవరు తయారు చేస్తున్నారు? బోడి తినే తిండి నువ్వా తయారు చేస్తే? ఈ తిండి వలన తయారైతుందా అది? నో, సంథింగ్ ఇన్సైడ్ ఇస్ దేర్ పవర్, ఆ పవర్ నడిపిస్తుంది. దాన్ని మనం దేవుడు అంటున్నాం, ఓడ అల్లా అంటున్నాడు, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడుతున్నారు. అర్థమైంది కదా? సో నమ్మాలి. మీరు ఏం చేయకండి, తినండి హాయిగా, అన్ని తినండి హాయిగా, ఉండండి రిలాక్స్డ్ గా, కూర్చోండి, ఏదన్నా అదే రిపేర్ చేసుకుంటే వెళ్తారు. సో కాబట్టి మీరు అన్ని తినండి హాయిగా, దంచిపడండి, వచ్చిందే భూమి మీదకి తినడానికి, తినడానికే వచ్చారు, తినాలి అంతే. ఎట్లా తినాలంటే ఏదో కుక్కల్లాగా మందులాగా కాదు, ఎంజాయ్ చేసుకుంటూ తినండి, మంచిగా ఆస్వాదించుకుంటూ తినండి. ఆ టేస్ట్ నాలుకే, అవునా కదా? ఎందుకది మంచిగా నములుతూ ఆ టేస్ట్, ఇది ఆవాలు టచ్ అయింది, ఇప్పుడు జీలకర్ర టచ్ అయింది, ఎట్లా ఫుల్ గా ఫీల్ అవుతూ దాన్ని తినండి. ఓకేనా? తిని ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు సన్నగా కావాలనుకున్నారు, కావాలి, అదే కదా మీరు చెప్పేది. సో సన్నగా కావాలంటే ఏం లేదు, మధ్య మధ్యలో సర్వీసింగ్ షెడ్ లో పడేయండి బాడీని, షెడ్ లో వేసినట్టే ఎండకాల్చేట్లాగా ఎండిపోతుంది. ఎంతసేపు ఎండ కొట్టడం నిజంగా మీరు ఓకే అంటే ఎప్పటికప్పుడు అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. హాయిగా ఏదో చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న ఫీవర్లు వస్తాయి, మొత్తం వేడి బుట్టిచ్చేసి కొవ్వును కరిగించేసి ప్యూర్ ఎందుకు చేయదో చూస్తాను. నాకు అదే జరుగుతుంది మధ్య మధ్యలో రోజు పంచపక్ష పర్వాలి, నా బతికే పంచపక్ష పర్వాలు తినడం అయిపోయింది. 15 నుంచి తింటున్నాను, అంతకుముందు ఆడిటర్ లెవెల్ అలా తిని తెచ్చాను, హోటల్లో తిరిగి స్టార్ హోటల్స్ లో ఉండి ఆ ఫుడ్ తిని అలా 10-15 అట్లా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక ఇది ఎక్కువైపోయింది. రోజు ఆయిల్ ఫుడ్స్, ఆయిల్ తిండా ఇది బతకాలని అంటుంటాను నేను. నాకోసం ఆయిల్ వేసి వాడు ఉంటారు,
నీకోసం ఉండినా మొదటి ఫైల్ చెప్పారు, మేము అట్లా చెప్పేవాడు ఎవడు, ఇంటి వాడు ఎవడతారు, మీ చెప్తారు, నేను కూర్చున్నాం, నేను చెప్తాడు ఎవడు, అందుకని మీ క్యాలరీస్ ఖర్చు అయిపోతున్నాయి, మాకేంటి తినగా,
మా క్యాలరీస్ ఖర్చు కాదు, ఎంత ఖర్చు అయినా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూ చేస్తుంది.
స్థితిలో ఉన్నారు,
అదే అదే
స్థితిలో ఉన్నారు, నేను 99 స్థితిలో ఉన్నాను.
99 నెగిటివా పాజిటివా? నెగిటివా పాజిటివా తెలియదా సార్? 99 అంటే అంటే మీది ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది అనుకోండి, ఏదంటే అది అయిపోతుంది. ఇంతకు అది పాజిటివా తెలియదు, నెగిటివా తెలియదు. ఇప్పుడు మనకు అన్ని నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే మేము నెగిటివ్ లో ఉన్నాం, పాజిటివ్ ఫీలింగ్స్ లో అది పాజిటివ్ గా నెగిటివ్ నెగిటివ్ ఏం అర్థం కావట్లేదు నాకు. 2011 లో సడన్ ఎన్లైటన్మెంట్, ఏదంటే అది అయిపోతుంది, వచ్చేస్తుంది అక్కడ, ఎట్లా వస్తున్నాయి అర్థం కాక డిప్రెషన్ లో పడిపోతున్నాడు. అరే ఇట్లా అంటే ఇట్లా వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి ఆయనకు అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ఆన్సర్స్ మాయలో మౌనమే, ఆన్సర్ కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వకపోయేందుకు దాని వల్ల డిప్రెషన్. అరే వస్తున్నాయి బట్ ఏం జరిగితే వస్తున్నాయి, ఏ స్థితిలో ఉంటే వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది లోపల, ఎట్లా వస్తున్నాయి ఇన్ని డబ్బు పరంగా అన్ని రకాలుగా రిజల్ట్స్ వస్తున్నాయి నాకు. అజ్ఞానం ఉంది, వస్తున్నాయి కానీ అజ్ఞానం ఉంది, క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనకు కొద్దిగా సాటిస్ఫైడ్ అయ్యాడు. సో కాబట్టి నేను పాజిటివ్ లో 99 లో ఉన్నాడు, అది పాజిటివ్ తెలియట్లేదు. బయటకు చూస్తే పాజిటివ్ సూపర్ సూపర్ రిజల్ట్స్, కానీ ఇన్నర్ లో ఆయనకు లోటు. అజ్ఞానమే, అది క్లారిటీ లేదు, ఎట్ట ఏ స్థితిలో ఎలా ఉంటే ఎందుకు జరుగుతున్నాయి ఎలా వస్తున్నాయో అది లేకపోవడం వల్లే అది డిప్రెషన్ లాగా అయిపోయింది. సో అర్థమైంది కదా క్లియర్ గా మీరు చెప్పిన క్వశ్చన్ కు? మీరు ఏం చేయండి అంటే అన్ని తినేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ డివైన్ అనుకుని తినండి సింపుల్ గా. లేదా ఐ వాంట్ ఎవ్రీథింగ్, దాంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్, బికాస్ పక్షపాతం లేకుండా ఉండాలి మీ చూసింగ్ లో. అర్థమైంది కదా? దాని ఏమంటారు ఇంగ్లీష్ లో పక్షపాతాన్ని, మర్చిపోయా, పార్షాలిటీ నేచర్ ఉండకూడదు. సో ఇంపార్షియల్ గా చూజ్ చేసుకోవాలి. వర్క్ చేసినప్పుడే మీరు వస్తుంటారు బయటగా, వాళ్ళంతా పాజిటివ్ గా జరగాలి, గుడ్ మార్నింగ్ అంటారు, దరిద్రం మార్నింగ్ అయిపోతుంది గుడ్ మార్నింగ్, బికాజ్ యువర్ బ్యాడ్ ను పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు అందరి దగ్గర చేయకండి పనులు, డివైన్ మార్నింగ్ అని మొదలెట్టండి, బికాజ్ డివైన్ లో 3 ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఏది బాధపడదు, నెగిటివ్ కూడా బాధపడదు. తెలియని వాళ్ళకి చెప్పకండి, మెడ్లకి అనుకుంటారు ఏది రావు డివైన్ మార్నింగ్ అంటున్నాడు ఏంటని. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే మూడు చూజ్ చేసుకుంటారో, లేదా మూడింటిని వదిలేసి డివైన్ కావాలనుకుంటారో, అప్పుడు ఏం జరుగుతుంది, యూఆర్ చూసింగ్ అనారోగ్యం ఆల్సో. అనారోగ్యం వచ్చి ఏం చేస్తుంది, నీ లోపల అన్నెసెసరీ కొవ్వు అయినా ఏదైనా ఫామ్ అయితే వెంటనే అది కరిగించేసి, వేడి పుట్టించి కరిగించేసి, ఏదైనా పురుగులున్నా ఏదైనా ఉన్నా కరిగించేసి డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా? సో ఫామ్ అవుతుంది కదా, కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది కదా. సో డోంట్ టేక్ డాక్టర్స్ యాజ్ ఎ బేస్, కొవ్వు ఇంతే ఉండాలి అంతే ఉండాలి, దరిద్రపు స్ట్రక్చర్ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డోంట్ ఫాలో డాక్టర్స్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్. టోటల్ అవుట్ డేటెడ్ నాలెడ్జ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చెప్పేది కరెక్టే ఒక యాంగిల్, 2G ఫోన్ గురించి చెప్తున్నారు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 4G ఫోన్ ఆర్ 5G ఫోన్. సో కాబట్టి అది అవుట్డేటెడ్ నాలెడ్జ్ కాబట్టి దయచేసి ఆ రీడింగ్స్ అన్నింటినీ టోటల్ గా పక్కన పెట్టండి. కిడ్నీ ఇంత ఉండాలి, షుగర్ ఇంత ఉండాలి, బీపీ ఇంత ఉండాలి పక్కన పెట్టండి. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఇప్పటికి నాకు ఏం తెలియదు బీపీ రీడింగ్ ఎంత ఉంటుందో కూడా తెలియదు అసలు, నేను అది పట్టించుకోలేదు అసలు. సో టోటల్ నేను కేవలం నా బాడీకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, చూజ్ చేసుకుంటున్నాను, ఏది వస్తే నేచురల్ గా అనుభవిస్తున్నాను. సో బాడీ నోస్ హౌ టు హీల్ ఇట్ సెల్ఫ్ బికాస్ బాడీ కెన్ క్రియేట్. క్రియేట్ చేయగలిగినప్పుడు ఎట్లా ఎందుకు రిపేర్ ఎందుకు చేసుకోలేదు, డెఫినెట్ గా సాధ్యం అవుతుంది. మీరు ఓన్లీ ట్రస్ట్ చేయాలి, బయట ఎవరు ఏది చెప్పినా వినడం వరకే మీ పని. విని ఆ బిలీఫ్స్ తీసేసి నేను చెప్పినట్టు ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో దైవం ఉన్నాడు కాబట్టి మై డియర్ పెయిన్, మై డియర్ అసూయ, మై డియర్ నొప్పి, మై డియర్ ఏ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ నీలో ఉన్న దైవం దగ్గరకు నన్ను తీసుకెళ్ళాలనుకుని కూర్చున్నాను. అంతే, అనుభవిస్తూ ఉండండి దాంట్లో రిలాక్స్డ్ గా, ఓకేనా? సో డెఫినెట్ గా యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇక్కడికి వచ్చిందే బర్గర్లు పిజ్జాలు అన్ని తినడానికి, బిర్యానీలు ఎంత బాగున్నాయి, నూడిల్స్ సూపర్ గా ఉన్నాయి. ఆహా, గురు పౌర్ణమి రోజు నూడిల్స్ తింటే అది బిర్యానీలు నూడిల్స్ సాస్ వేసుకుని గురు పౌర్ణమి రోజు ఫుడ్ ఎక్కడని సూపరా, సాటిస్ఫైడా? అది పెద్దవాళ్ళకు కూడా కావాల్సిన రైస్ అన్ని ఉన్నాయి, బాగా ఫాలో చేస్తారు, సూపర్ గా, ఓకేనా? సో ఎంజాయ్ చేయాలి, మరి అన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు.
సార్ నిన్న మొన్నటి నుంచి మీ దగ్గరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు కూడా ఫీలింగ్, నేను ఏది ఎప్పుడు చేతిలో పెట్టుకోలేదు. మా ఆవిడ ఎంత పెడితే ఎంత, ఎంత పెడితే ఎంత, ఎంత పెడితే ఎంత పెట్టుకోవాలో నాకు ఫస్ట్ తెలియదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, అంటే మొత్తం అన్ని ఉన్నాయి. అంటే ఏం తీరినా తెలియలేదు, కాళ్ళు ఎప్పుడు ఉన్నాయి, కీళ్ళు ఎప్పుడు ఉన్నాయి, ఈ ఎప్పుడు ఉన్నాయి, ఆ ఎప్పుడు ఉన్నాయి. నేను నిజంగా మా ఆత్మలో మాట్లాడుతున్నాను. ఈ 3 రోజులేనండి నేను హ్యాపీగా తిన్నాను, కడుపునట్టుగా తిన్నాను. ఇంటికాడ కొంచెం ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుందా, బీపీ పెరుగుతుందా, కడుపు ఏంటి ఇవన్నీ వేళండి. పట్టినంత 3 సార్లు ఇస్తాను, నిన్న 3 సార్లు ఇస్తాను, నేను రాత్రి ఇన్సులిన్ చేసుకోలేదు, ఈరోజు కాళ్ళు తిరిగి అంటే ఏదో అయిపోయిందని కాదు. ఏంటంటే ఎప్పుడో వారం వచ్చి కూడా గొడుగు అయిపోతుంది, ఇప్పుడే గొడుగు పట్టుకుంటే మనం వచ్చినప్పుడు వేసుకుంటాం అనే ప్రాంతం. కడుపు ఎంత లోపల ఎంజాయ్ చేస్తుంది తెలుసండి, అసలు ఆనందం
అంతే కదా. మరి దానికి కావాల్సింది ఫుడ్, మీరు బెటర్ అయ్యా, మీకు కూడా కోరిక ఉందిగా తినాలని. ఎవడో చెప్పాడో భయపెట్టాకనే భయపెడుతున్నారు,
ఎవడో చెప్పాడంటే చేతిలో వచ్చింది.
అదే కాని
ఇన్సులిన్ ఎక్స్ట్రా ఎక్కువైతే చేసుకోవడానికి, ఓ పక్కనేమో భోజనం ఇది తింటే ఇచ్చేసుకోవాలి. ఆ పరిస్థితి అలాగే రెండు ఫ్రెండ్షిప్ చేయాలని తెలియలేదు. వచ్చిన నుంచి ఫ్రెండ్షిప్ చేస్తే మొదలు పెడితే ఈ రోజు చాలా 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 హాయిగా ఉంది. ఎంత హాయిగా ఉందంటే
ఇంకొకటి, చాలా మంది మెడిసిన్స్ వాడేవాళ్ళు ఉండవచ్చు, సో మెడిసిన్స్ తీసుకోవాలా వద్దా అనే సందేహం కూడా మీకు రావచ్చు అన్న కదా, వినండి. సో మెడిసిన్స్ తీసుకోవాలా, మెడిసిన్ ఏమైనా నిషేధం ఉందా న్యూ ఎనర్జీలో అనే దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, న్యూ ఎనర్జీలో దేనికి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. సపోజ్ ఇనిషియల్ గా మీరు ఉన్నప్పుడు యూ కెన్ టేక్ మెడిసిన్ బికాజ్ ఒకేసారి ట్రస్ట్ అనేది ఉండకపోవచ్చు, మీకు రాదు, నేచురల్ గా రాదు కాబట్టి యూ కెన్ టేక్ మెడిసిన్. సో మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ అదే ఏంటి, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఏదో డివైన్ కావాలి, దాంట్లో కూడా దేవుడు లేడా ఉన్నాడు కదా అనుకోని తీసుకొని, ఆ సిమ్టమ్ ఏదైతే మీకు క్రియేట్ జనరేట్ అవుతుందో ఆ సిమ్టమ్ ను నేను చెప్పినట్టు అనుభవించండి. ఈవెన్ దో యూ టేక్ మెడిసిన్ డెఫినెట్ గా మీకు సిమ్టమ్స్ ఉంటాయి, ఆ హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, కొద్దిగా తక్కువ ఉండవచ్చు. మెడిసిన్ వేసుకోవడం వల్ల నొప్పి ఎక్కువ వచ్చేది కొద్దిగా తక్కువ రావచ్చు, బట్ ఏదో నెగిటివ్ ఫీలింగ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది బాడీలో. ఆ వచ్చే ఫీలింగ్ ను నేను చెప్పినట్టు అనుభవించండి, మై డియర్ ఫీలింగ్ నువ్వు నన్ను డామినేట్ చేయకు, నేను డామినేట్, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, నీ జ్ఞానం నాకు ఇవ్వని ఇట్లా అనుకుంటూ సరెండర్ మోడ్ లో ఉండి, బికాస్ అనారోగ్యం హయ్యర్ గా ఉంది, మీరు లోయర్ గా ఉన్నారు, మీరు భయపడుతున్నారు అనారోగ్యానికి. సో కాబట్టి నో ప్రాబ్లం, భయపడ్డా తప్పేం కాదు, నేచురల్. మనకు తెలియనప్పుడు మనం ఆ స్టేట్ లో నేచురల్ గా భయపడతాం, నేను కూడా భయపడతాను కొన్ని కొన్ని విషయాల్లో, నాకు తెలియని ఎన్నో ఉన్నాయి. సో సపోజ్ సడన్ గా పాము వచ్చింది అనుకో, నాకు తెలియదు ఎలా డీల్ చేయాలో, సో డెఫినెట్ గా విల్ గెట్ ఫియర్. సో తర్వాత ఎక్స్పర్ట్ అయితేనో అది వేరే సంగతి, కానీ ఫస్ట్ లో మాత్రం ఇన్షియల్ గా ఫియర్ వస్తుంది. బాడీ మైండ్ లెవెల్ ఎప్పుడైతే ఎలాంటి భయాలు లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అలా ఉంటానంటే అన్ని క్లియర్ అయిపోతున్నాయి. సో కాబట్టి మీరు టాబ్లెట్ వేసుకున్నా దరిద్ర పాపం పుణ్యం కర్మ అని తిట్టుకోకుండా, ఆ దరిద్రుడు డాక్టర్ గారు అన్ని డబ్బులు మింగాడు అని ఆని తిట్టడం, ఈయన తిట్టడం, నీ అమ్మాయి ఇటు దగ్గరికి వెళ్తే అనవసరంగా ఈ రాస్తున్నారు అవి రాస్తున్నారు, నువ్వే లేవు రమ్మన్నాడా, నిన్ను కాలు పట్టుకుని అడిగాడు రారా బాబు అని, గవర్నమెంట్ డాక్టర్కి వెళ్ళొచ్చుగా, నారాయణ కాలేజీ లేస్తారు, మా పిల్లోడు చచ్చిపోతున్నాడండి పొద్దున 6 ఇంటికి వెళ్ళి సాయంత్రం 10 ఇంటికి ఎవడు వెళ్ళమ్మా ఏమన్నాడు మిమ్మల్ని నారాయణలో వాడేమో అడుక్కున్నాడు వచ్చి ఆడినందుకు వాడు పెట్టాడు ముందే రూల్స్ చెప్పాడు, బాబు నా కాలేజీలో ఇంత ఉంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, జీతం కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది కదా, ఎప్పుడంటే అప్పుడు బయటికి రావచ్చు, అవసరం ఉంటే బీచ్కి వెళ్ళొచ్చు. ఉంది సో అర్థమైందిగా. సో ఇక్కడ డోంట్ బ్లేమ్ అదర్స్, నువ్వు కాన్షియస్ గా తెలిసి ఎంటర్ అవుతున్నావు, ఓకే కొత్తగా రూల్ పెడితే తిట్టడంలో తప్పలేదు, నీకు అన్ని తెలుసు అక్కడ ఏం రూల్స్ ఉన్నాయో, తెలిసి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు జాయిన్ అయ్యావు, జాయిన్ అయినప్పుడు తచ్చుకుంటే అది అనుభవించాల్సిందే ఆ రిస్ట్రిక్షన్స్ అంటున్నాను నేను, ఓకేనా. సో కాబట్టి ఏ విషయం చెప్తున్నాను, దేనికి చెప్తాను ఈ ఎగ్జాంపుల్, మెడిసిన్స్. సో కాబట్టి డాక్టర్లను తిట్టడం చేయకండి, వాళ్ళు అంతే, వాళ్ళు 100 టెస్టులు చేస్తారు, 100,000 రూపాయలు మినిమం గుంజుతారు, ఏ రోగమో చెప్పరు, రోగం చెప్పకముందే 100,000 రూపాయలు గుంజుతారు, బికాజ్ అది వాళ్ళకు భయం అవుతుంది, ఏదైనా చిన్నదైనా నెగిటివ్ అయింది అనుకో, చచ్చిపోయాడు అనుకో, నువ్వే సరిగ్గా ట్రీట్మెంట్ చేయాలి అందుకే చంపేశావని అంటారు, అందుకేం చేస్తాడు, ఇంకో మేమైతే ఇన్ని టెస్టులు చేశామండి, ఈ టెస్టుల ప్రకారం ఇలా ఉందండి, 100 టెస్టులు చేయిస్తారు, మరి ఏం చేస్తారు, అంటే మంచి డాక్టర్లు అయినా అలాంటి పరిస్థితి ఉంది, అర్థమైంది కదా. సో కాబట్టి మీరు వెళ్ళకండి, వెళ్తే ఇక వాడు రూల్స్ అన్నిటికీ అవాయిడ్ కండి, అంతే తిట్టుకుంటూ అక్కడ కూర్చుంటే ద్వేషం మీ లోపల ఫామ్ అయ్యి వాడు బాగానే ఉంటాడు, డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు, ఆ ద్వేషం మీ లోపల తెచ్చి మీకు రోగాలు వస్తాయి. సో కాబట్టి వెళ్ళకండి, వెళ్ళారా ఆ రూల్స్ కు అడెక్ట్ దానికి అబైడ్ కండి, అంతే ఓకే ఇక్కడ ఇంత తీసుకుంటారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆ యాక్సెప్టెన్స్ లో వెళ్తే సింపుల్ గా అయిపోయే అవకాశం ఉంటుంది. ఓ మెడిసిన్ వేసుకునేటప్పుడు కర్మ అనుకోకుండా డివైన్ గా వేసుకుని ఒకేసారి ఏది కూడా బాడీకి ఒకటి అలవాటైంది వెంటనే డిలీట్ చేయడానికి ట్రై చేయకండి, వదిలించుకోవడానికి, ఎందుకంటే కష్టము, కొందరు చేసి అలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే వేసుకోండి, ట్యాబ్లెట్ అదే కంటిన్యూ చేస్తూ ఆ సింప్టమ్ను నేను చెప్పినట్టు అనుభవించండి, ఏదైతే సింప్టమ్ జనరేట్ అవుతుందో ఆ సింప్టమ్ని అనుభవిస్తుంటే మీకు తెలుస్తుంది ఎఫెక్ట్, అరే ఇప్పుడు సింప్టమ్స్ వచ్చినా నేను రియాక్షన్ ఉండగలుగుతున్నా, మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక దెన్ స్లోలీ స్లోలీ డ్రాప్, 3 వేసుకునే ట్యాబ్లెట్లు 2 వేసుకోండి అలా కొద్ది కొద్దిగా డ్రాప్ చేసుకుంటూ ఆ సింప్టమ్ను డివైన్ గా అనుభవిస్తూ పోయారనుకోండి, కొద్దిగా తగ్గించడం వల్ల అలా మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా మీకు ట్రస్ట్ పెరుగుతుంది, దెన్ యూ కెన్ డిలీట్ ఎవ్రీథింగ్, ఓకేనా. టోటల్ ట్యాబ్లెట్స్ లేకుండా యూ కెన్ స్టే, నేనైతే డైరెక్ట్ వదిలేశాను అనుకోండి, మరి మీ ఇష్టం, నా సజెషన్ కొత్త వాళ్ళకైతే నాకు డివైన్ వెంటనే వచ్చాడు కాబట్టి నేను చేయగలిగినది. సో మీకు డివైన్ తోడు లేడు, ముఖ్యంగా ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఫోర్స్లు కూడా ఉంటాయి, సో ఇవన్నీ తట్టుకొని మీరు ఈ సాధన చేయగలగాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఒకవేళ వేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలి, ఇంట్లో ఎవరికి చెప్పకండి, వేసుకుంటున్నాను అబద్ధం ఆడండి, నోరు ఇప్పితే అబద్ధాలే, ఇక న్యూ ఎనర్జీలో ఉంటే తప్పదు, ఎందుకంటే ఒప్పుకోసి రావరా, అరే టాబ్లెట్ వేసుకోవట్లే చంపేస్తారు, ఎందుకు చెప్పాలి, సీక్రెట్ రివీల్ ఎందుకు చేయడము, మనం ఏం సాధన చేస్తున్నాం రిజల్ట్ వచ్చాక తర్వాత చెప్దాం, ముందే గొప్పలకు పోయి చెప్పకూడదు, ఏమైనా టాబ్లెట్ వాడడం తగ్గింది అన్నారా, సడన్ గా ఏమైనా అయితే మంచిగా అయింది ఎందుకు వాడావు టాబ్లెట్ అంటారు, ఎందుకు తలనొప్పి, కొంతవరకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు బాడీకి మాస్టర్ అయ్యేంత వరకు సీక్రెట్ గా మెయింటైన్ చేయండి, టాబ్లెట్ వాడతారని అబద్దాలు ఆడండి, ఏ నో ప్రాబ్లం, ఓకేనా. భార్యతో అబద్దం అండి అప్పరలే, మనకు కావాల్సింది ప్రూఫ్, కాబట్టి స్లోగా స్లోగా మెల్లగా వాడుతూ కాన్ఫిడెన్స్ పెరిగాక దెన్ ఓపెన్ చేయండి, అర్థమైంది కదా. అదే ఒక పాప అయితే థైరాయిడ్ ఇంకేదో 2-3 ప్రాబ్లమ్స్ వస్తే ఆమె రోజు ఒక ట్యాబ్లెట్ టాయిలెట్ లో పడేసి వచ్చేది, ఆమె తగ్గించుకుంది థైరాయిడ్ మరి ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఉంటాయి కదా ఇవన్నీ, మరి ఏం చేద్దాం, మరి ఆ ట్యాబ్లెట్ తోటేమో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండిపోతున్నాయి, ఓ వెంటికలు ఊడిపోతాయి, లావ్ అయిపోతున్నారు, ఇంత ఇంత తింటున్నారు ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, అయ్యో ఇవంతా చాలా మంది దగ్గర థైరాయిడ్ కామన్. సో ఇంత గట్స్ గా నేను మాట్లాడడానికి కారణం ఇవన్నీ రిజల్ట్స్ ఎన్నో వచ్చాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో ముఖ్యంగా డాక్టర్స్ కూడా హేట్ చేయదు, దేన్నైతే ద్వేషిస్తారో అవే మీ లైఫ్ లో జరుగుతాయి. సో చాలా మంది అహంకారం పెంచుకుని రెండు రిజల్ట్స్ వాడు డాక్టర్ దగ్గర నేను వెళ్తాను, అలా లీచుడు నేను హై అన్నారు, కథ దెబ్బ పడితే మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిన భర్త వచ్చింది, అర్థమైందా. డోంట్ హేట్, హానర్ దేమ్, ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా వాడు తెలిసింది వాడు డబ్బు ఆశ మనకు లేదా, మనకు కూడా అవకాశం ఉంటే లంచాల మీద లంచాలు తీసుకొని మనం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేవా, కొందరు మంచివాళ్ళు ఉండవచ్చు కానీ తప్పదు మరి చెడు వాళ్ళని అర్థం చేసుకోవాలి, అందుకే టోటల్ క్రియేషన్ అర్థం చేయించడానికి 3 గుణాల గురించి పరమాత్మ ఇవన్నీ 2 డేస్ నేను చెప్పాను, అర్థమైంది కదా. సో ప్రేమ యాక్సెప్టెన్స్ అర్థం చేసుకోండి, వాళ్ళ స్టేజ్ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు, మీరు ఎందుకు వెళ్తున్నారు, వై యూఆర్ గోయింగ్ దేర్, ప్రాబ్లం నీది, నువ్వెళ్ళి నీకు నచ్చినట్టు ఉండమంటే వాడు ఉండాడు, వాడి రూల్స్ వాడు పెడతాడు, ఓకేనా. సో ఇంకొకటి పాప పుణ్యాలు కర్మ వీటన్నిటి కూడా ఇంత గట్స్ గా నేను చెప్పడానికి కారణం అంటే ఎన్నో బ్యూటిఫుల్ రిజల్ట్స్ పాపాలు చేసినా మాకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇంత గట్స్గా నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు పోయినసారి వచ్చాడు మీకు చెప్పాను, పిల్లలే పుట్టారని చెప్పారు డాక్టర్లు, అమెరికన్ డాక్టర్స్ పిల్లలే పుట్టారు అంతా అయిపోయింది అని చెప్పారు. సో చెప్పినప్పుడు నేను ఆమెను అడిగాను, ఏంటి ఎందుకు పిల్లలు పుట్టారు నీకు ఏంటి అని రీజన్. ఆమె న్యూయార్జీ ఫాలో అవుతుంటుంది అమ్మాయి. సో ఎందుకు పిల్లలు పుట్టారు ఏంటి రీజను? సరే డాక్టర్ ప్రకారం డాక్టర్ చెప్పింది ఓకే, ఏంటి ప్రాబ్లం అంటే ఆమె ఏం చెప్పిందంటే మా హస్బెండ్ లో ప్రాబ్లం ఉంది, సమ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో జనరేట్ కాదట, సో ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పారు. సో చెప్పినప్పుడు సరే ఓకే డాక్టర్స్ ప్రకారం బాగానే మాట్లాడావు, మరి అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు దేనివల్ల నీకు పిల్లలు పుట్టట్లేదు అని అడిగాను నేను. దెన్ అప్పుడు ఆమె ఏమందో తెలుసా, మేము పాపం చేశాము అందుకే పిల్లలు పుట్టట్లేదు. ఏం పాపం చేశావు అని అడిగాను. అంటే వాళ్ళు పెండ్ అయినాక 3 మంత్స్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది వాళ్లకు. సో వాళ్ళు ఏం చేశారు, అబార్షన్ చేయించుకున్నారు. సో అబార్షన్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ట్రై చేశారు ఆఫ్టర్ 3 ఇయర్స్, వాళ్ళకి పిల్లలు కాలేదు. సో ఇక్కడ అబార్షన్ చేయడము పాపమే కదా, అబార్షన్ చేయడం అంటే ఒక జీవిని చంపడమే కదా, జీవిని చంపడమే కదా. సో పాపం చేశాము అందుకే మాకు పిల్లలు పుట్టట్లేదు అన్నారు. అనగానే ఒక్కసారి గొప్ప నీ అబ్బాను ఆల్రెడీ ఆమె అప్పటికే 4-5 ఇయర్స్ నుంచి న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది, నీ అబ్బా న్యూ ఎనర్జీలో అసలు పాపం ఉందా, ఎవరు చెప్పాడు పాపం, ఎట్లా పాపం అవుతుంది అన్నాను నేను. ఆ బేబీని పొట్టలో చంపావంటే ఎట్లా సాధ్యమవుతుంది, నువ్వు ఎలా చంపగలుగుతావు, ఆ బేబీ కూడా ఒప్పుకోవాలి అప్పుడే సాధ్యమవుతుంది చంపడం అనేది. సోల్ లెవెల్లో ఇద్దరు మధ్యలో కన్సెంట్ ఉంటేనే చంపడం సాధ్యమే, నువ్వెలా సాధ్యం, వై యువర్ బ్లేమింగ్ ఎంత 100% నీ మీద నువ్వు ఎందుకు బ్లేమ్ వేసుకుంటున్నావు. ఆ సోల్ చావాలనుకోవాలి అప్పుడే నీకు థాట్ వస్తుంది చంపురా అనే థాట్, అప్పుడే నువ్వు చంపగలుగుతావు. సో కాబట్టి నీ పాపమే లేకపో అన్నాను. ఎవరు చెప్పాడు ఏం ఫాలో అవుతాను న్యూ ఎనర్జీ అన్నాను నేను. చెప్పేసి చేయి నేను చెప్పింది చేయటా పిల్లలు పుట్టరు అన్నాను నేను. నా మాట ఏదో పవర్ఫుల్ గా వచ్చేసింది, ప్రజెంట్ అయితే వాగేశాను, నాకే డౌటు. ఎందుకు డౌట్ అంటే వాళ్ళ వైఫ్ చేస్తుంది ఈ కాన్సెప్ట్, హస్బెండ్ చేయడు. ప్రాబ్లం ఎవరిలో ఉంది, హస్బెండ్ లో ప్రాబ్లం ఉంది, మరి ఎట్లా వస్తుంది సార్? ఆమె ఏమంది సార్ నువ్వు బానే చెప్పావు ప్రాబ్లం ఇక్కడ నా లోపలేదు, మా ఆయన లోపల ఆయన ధ్యానం చేయడు, ఎట్లా వస్తుంది సార్ రిజల్ట్ అన్న? నువ్వు నోరు మూసుకొని నేను చెప్పించేయి, ఏదో ఎనర్జీ పుడుతుంది నీ లోపలి ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతే ఆయన దగ్గరికి, ఆడికి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతే నీకు అన్న అయిపోతే పో అన్నాను నేను. చెప్పలేదు చెప్పాక నాకు డౌట్ ఇంజక్ వస్తుందా లేదా, ప్రజెంట్ లో వాగేశాను, ఆడు వచ్చాడు దరిద్రుడు లోపలికి వాగించేసాడు అయిపోయింది, ఇప్పుడు ఇంతకు వస్తుందా లేదా. తర్వాత ఇక నేను మాట్లాడలే ఆమె తోటిగా, మా ఇది హెడ్ కుక్కు నేను, అసిస్టెంట్ కుక్కులు ఉన్నారుగా వాళ్ళు మాట్లాడతారు రెగ్యులర్ గా, మా మెయిన్ గా మా గ్యాంగ్ ఉన్నారు వాళ్ళే డీల్ చేస్తారు ప్రాబ్లము, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఇస్తారు ఫోను, ఇక నేను వాగేస్తాను అయిపోయింది. వాళ్ళు రెగ్యులర్ గా చెప్తున్నారు, చూస్తే నెల రోజుల తర్వాత బేబీ కన్ఫర్మ్, పిల్లలు కన్ఫర్మ్ అయ్యారు, సంవత్సరం అయిపోయింది, పిల్లలు పుట్టారు, మొన్న పేరు పెట్టారు, అమెరికా నుంచి వచ్చారు, సూపర్ గా అదిరిపోయేలాగా జరిగింది. సో మెడికల్ హిస్టరీలోనే ఇంపాసిబుల్, పాపము కర్మ చంపారు, ఎట్లా పుట్టారు పిల్లలు. సో కాబట్టి పాపం చేసినా మీరు అనుకుంటున్నారు అది పాపం, బట్ ఇట్స్ నాట్ ఏ పాపం, బికాజ్ ఆపోజిట్ కన్సెంట్ లేని నేను చేయలేను. సో బ్లేమింగ్ ఇద్దరిని చేయాలి తప్ప ఒకరిని బ్లేమ్ చేయకూడదు. అందుకే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ లో జడ్జ్మెంట్ ఏం చేయాలి, ఇద్దరిది తప్పే ఎవ్రీ సిచ్యువేషన్ లో. కార్యకారణ సంబంధం డెఫినెట్ గా ఉంటుంది, నేను మిమ్మల్ని మోసమే చేసా కావచ్చు, మీలో ఏదో ఉంది సంథింగ్, దట్స్ వై నాకు మోసం చేయాలనిపించింది, ఏదో కారణం ఉంది, ఆ తర్వాత రాసుకొని వచ్చారు గత జన్మలో మోసం చేశారు ఎవరినో, దట్స్ వై నేను ఈ జన్మలో నన్నే కావా చేయాలని రూల్ ఏంది, ఎవరినో చేసి ఉండవచ్చు. సో కాబట్టి అది ఇప్పుడు నా ద్వారా ఆ మోసం జరిగింది. సో బ్లేమ్ ఎవరు చేయాలి, అయ్యో నేను తప్పు చేశాను, సపోజ్ నేను రియలైజ్ నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను అనుకుంటే అదేమవుతుంది, నెగిటివ్ అహంకారంగా అయిపోతుంది, డిప్రెషన్ లో పడిపోతారు. లేదా నేను ఒప్పు చేశాను అనుకుంటే అహంకారం పాజిటివ్ అహంకారం అయిపోతుంది. సో అర్థమైంది కదా. కాబట్టి ఇద్దరిది తప్పే అన్నప్పుడు ఎందుకు ఇద్దరు తప్ప అంటే మీ తలరాతలు ఉంది నా తలరాతలు ఉందో జరిగిపోయింది, అప్డేట్ ఎవరి తలరాత అంటాను నేను. నన్ను ఎవరిని అడిగితే నువ్వు తప్పు చేసావు సార్ అంటే నోరు మూసుకో నువ్వు కూడా తప్పు చేసావు అంటాను వెంటనే. ఇద్దరిది తప్పే, నేను కూడా అప్డేట్ కావాలి నువ్వు అప్డేట్ కావంటాను, ఒక్క నాదే తప్పనను నీదే తప్పను నేను, ఇది బ్యాలెన్సింగ్ గా ఉంది కాబట్టి అహంకారం ఇద్దరిది ఇంత 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 తగ్గుతుంది, పూర్తిగా డిప్రెషన్ లో పడిపోయే అవకాశం ఉండదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ జడ్జిమెంట్ ఏం చేయాలి, ఏం చేయాలి జడ్జిమెంట్, ఇద్దరిది తప్పే, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఇన్ ద బ్యాలెన్స్ మైండ్. సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి నేనేం చెప్పలేదు, మీరు అడగలేదు, నేను చెప్పలేదు, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేదనుకుంటా, భార్య భర్తలు బాగా అన్యోన్యంగా ఉంటున్నారేమో అందుకే అడగట్లేదు ఆ విషయం. నో ఎనీ డౌట్స్ అన్నప్పుడు ఎవరు మాట్లాడలే అంతే. సో అర్థమైందా? సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా మీరు ముఖ్యంగా నాకు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, నా దగ్గరికి ఎంతో మంది కౌన్సిలింగ్ వస్తుంటారు, మా ఆయన ఎలాంటి, మా ఆయన ఎప్పుడు మాట్లాడండి, ఆయన మోసగాడండి, తప్పు చేస్తాడండి, తాగుపోతాండి, వీళ్ళ కంప్లైంట్లు ఇస్తుంటారు. లేకుంటే మా ఆవిడ ఈట్ అయిపోయింది ఆట అయిపోయింది అనో ఉండదండి. కానీ కొందరైతే మగవాళ్ళు ఇంటికి వెళ్ళట్లేదు, సాయంత్రం 10 అయినా ఆఫీస్లోనే ఉంటున్నారు. ఏం సార్ 6 అయింది ఇంటికి వెళ్ళండి అంటే, ఇంటికి వెళ్తే దరిద్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది వద్దు బాబు. మాక్సిమం వాడు వెళ్ళిపోమ్మనేంత వరకు ఆఫీస్టే అయింది ఆఫీసే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి కేసులన్నీ డీల్ చేస్తున్నాను కాబట్టి ఇంకా రిటైర్మెంట్ అయ్యాక అదో టెన్షన్. ఇప్పుడు ఇప్పుడు కౌన్సిలింగ్ ఎక్కువ ఎవరికి చేస్తున్నా అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యాక ఆత్మహత్య చేసుకోని ఆలోచనలు అవుతున్నాయట. డబ్బుల విషయమే కాదు, ఉద్యోగాలు ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉంటారు, హై ర్యాంక్ లోకి వెళ్ళిపోతారు. అందరు దండాలు వంగి వంగి పెడతారు, ఇంట్లో పెళ్ళాం వంగుతుందా పోవే, అక్కడ టీ పెట్టే తాగుబోంటుంది. ఆఫీసులో పోయి లైట్ అయితే తెచ్చిచ్చి అలవాటు అయి కూర్చుంది, హై లెవెల్లో ఉన్నారు వాడికి అలవాటు అయిపోయాక రిటైర్మెంట్ అయ్యి సడన్ గా ఎవడ వంగి దండాలు పెట్టాలి, ఇంట్లో ఎవడని పెడతాడా అంతే. మరి భార్య దగ్గర ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. భార్యతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వై యూఆర్ ఎక్స్పెక్టింగ్ నా, నువ్వు నీ చపరాసి దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేసావంటే అర్థం ఉంది. ఇంట్లో భార్య దగ్గర ఫ్రెండ్లీగా ఉండి సరదాగా ఉండాలి తప్ప ఆమె వంగి వంగి పెడవేంటి సార్ నాకు. 2 రోజుల తర్వాత ఇవాళ్ళే వంగడం ఆపేశారు 3 రోజులకే. ఇట్లా ఇప్పుడు వీళ్ళు 2 రోజులు ఫస్ట్ రోజుకి 1 రోజు మర్యాద ఇచ్చారు, 2 రోజులు 3 రోజు గురువు అయినా నాకే ఇట్లా నిలబడేసిన సార్ అక్కడ ఉంది సార్ తీసుకోండి అంటున్నారు. అలాంటిది భార్య మీకు విలువ బాగున్నా అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉండండి సరదాగా ఉండండి తప్ప ఈ వంగి వంగి ఇవ్వడం ఏంటి. కొద్దిగా హెల్ప్ చేస్తే చచ్చిపోతారా అండి భార్యలకు, పని లేక చస్తారు ఇంట్లో తిన్నది డైజెస్ట్ కాక. వంట పని ఆయన చూడండి ఎంత పని చేస్తున్నారు ఇంట్లో, ఎంత పని చేస్తున్నారు ఆమెకు. ఇంట్లో హాయిగా సరదాగా ఏదో పని చేసుకుంటుంటే బాగుంటుంది కదా, ఎందుకు దయ్యల్లా కూర్చోదు ఇట్లా ఏదో గంభీరం ఏదో నటించడం అహంకారం.
ఆయన అంటాడు నేను వచ్చేటప్పటికి ఆఫీసులో కిటికీ రోజు కొట్టేస్తుంది
సరదాగా. మరి ఏంటి ఇప్పుడు కోటీశ్వర్లు నా శిష్యులు ఒక్కొక్కరు పని మనుషులు వదిలేసి ఇంతో పెద్ద పెద్దిళ్ళు మొత్తం వరండాలతో సహా పిల్లలందరూ అమెరికా డబ్బు లేక ఇట్లా పడేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు నా కాన్సెప్ట్ వచ్చాక నాట్ బాడీ అప్డేట్ కావాలి, బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఇంట్లో పనులను మీరే చేసుకోండి అంటే మొత్తం బయట ఊడోడాలు ఇల్లు ఊడోళ్ళు అందు చేసుకుంటున్నారు. వాకింగ్లు ఎందుకు దరిద్ర వాకింగ్ లో పేరు పెట్టుకోండి, షార్ట్లు వేసుకుని రోడ్ల మీద వాక్ చేస్తున్నారు దరిద్ర వాకింగ్. ఇంట్లో పని చేసుకుంటే సరిపోదు దాని కూడా వాకింగ్ లో వాకింగ్ ట్రెండ్ కాదు, అది ట్రెండ్ అవసరం లేదు. హాయిగా మన ఇంట్లో ఒక వాకింగ్ లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి, వంగి దూసి ఊడిపోవడం ఇవన్నీ చేయండి, మొత్తం ఎక్సర్సైజ్ ఆటోమేటిక్ జరిగిపోతాయి. అది ఏం అవసరం లేదు. ఏదో జనాలు చూపించుకోవడానికి ఇదంతా, అందుకే రోగాలు వస్తున్నాయి వాకింగ్ చేసిన. క్యాన్సర్ వచ్చిన పిల్లలకు కూడా ఇంట్లో పనులన్నీ చేస్తున్నా, చేయి మొత్తం పనులన్నీ, మంటలు మొత్తం చీములు రక్తం కారుతుంటే కూడా గిన్నెలు గడుగు, చేయి ప్రాక్టీస్ చేయి. నీ ఇట్లా మంచంలో పడుకోబెట్టి చేస్తే ఎలా లాగుతాయి రేతరు ఉన్నాయని ఊపిపోతాయి ఇంకా. నువ్వు ఆరోగ్యవంతుడితో ఎలా డీల్ చేస్తావు అదే డీలింగ్, మరీ ఓవర్ నొప్పులు వస్తే అది వేరే. కానీ కొద్దిగా ఉన్నదంటే యాక్టివ్గా ఇల్లుడు ఈ పని చేయి ఆ పని చేయి అన్ని చెప్పి నార్మల్ మ్యాన్ లాగా వీళ్ళ వాణిని అయితే వీళ్ళు ఎట్లా చూస్తారో, ఆమె కాళ్ళేదని ఏదో మర్యాద. మేమైతే అడ్డా లే పని చేయబో ఇది చేయబో అని మొత్తం ప్రసన్నాన్ని పిల్లాళ్ళ చేసి ఎట్లా తయారు చేసిందంటే అట్లా తయారు చేసింది. మొత్తం నెల రోజులు ఇంత ఆల్మోస్ట్ ఇంత ఇంటే ఇల్లును ఒక్క కాళ్ళు లేని ఆమె నెల రోజులు ఉంటుంది. అంతకుముందు అంతకుముందు ఒక్కరోజు కూడా ఉండేది కాదు, ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాల్సి వచ్చింది. సో ఒక హ్యాండిక్యాప్డ్ పాపను కూడా వీఆర్ సీయింగ్ యాజ్ ఎ నార్మల్ పొజిషన్. నార్మల్గా అన్ని నేర్పించి ఆమెకు అన్ని చేస్తూ ఉంటే ఎంత సంతోషమే పని చెప్తే, పని చెప్పకుంటే డిప్రెషన్లో పడిపోతుంది. నాకేం చెప్పలే అంటే నాకు కాళ్ళు లేదని ఫీల్ అయ్యా మీ ఫీలింగా, ఆమె పని చెప్తేనే సాటిస్ఫాక్షన్. అందుకే అన్ని పనులైనా ఆమెకే చెప్పారు. సో కాబట్టి హాయిగా రిటైర్మెంట్ అయ్యాక భార్యతోటి దండాలు పెట్టించుకోవడం పక్కనెట్టేసి ఒకరికొకరు దండాలు పెట్టుకుని సరదాగా ఫ్రెండ్లీగా ఉండి. ఎవరు అది మీ అట్రాక్షన్, వాళ్ళని ఎందుకు అంటున్నారు మధ్యలో. సో ఎవరి క్రియేషన్ వాళ్ళది ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి అధర్మంలో ఉంటే కాళ్ళు లాగాల్సిందే. పరమాత్మ ఏదో రూపంలో వచ్చి ఆ కాళ్ళు లాగుతాడు తప్పదు, ఆయన డ్యూటీ అది. అంతే నువ్వు ధర్మంలో ఉంటే ఎందుకు లాగుతాడు, పడ్డోని లేపుతాడు ఆయన. నువ్వు అధర్మంలో ఉన్నావు కాబట్టి భార్య ద్వారా ఏదో ద్వారా వచ్చేసి లాగేస్తాడు. అర్థమైందా? సో కాబట్టి డోంట్ బ్లేమ్ అదర్స్. కంప్లైంట్ బాక్స్ చేస్తున్నారంటే మీరు విక్టిమ్ మోడ్ ను కంటిన్యూ చేస్తున్నట్టు, క్రియేటర్ మోడ్ లో ఉండండి. కంప్లైంట్ చేయకండి, సార్ నా జీవితంలో ఈ సంఘటన జరుగుతోంది, ఇది నేను ఎట్లా అధిగమించాలి, నేనే క్రియేటర్ను సార్. పదాలు వాడడంలో తప్పేం లేదు కదా, నా తర్వాత ఉంది అలా జరుగుతోంది సార్, ఇప్పుడు దీన్ని ఏం అప్డేట్ చేయాలి, ఇలా మాట్లాడితే ఒక బాధ్యత తీసుకున్నట్టుగా ఉంటుంది. కానీ మా ఆవిడ ఇట్లండి, వాడి ఇట్లండి, ఈడిట్లండి, అని కంప్లైంట్ బాక్స్ మాట్లాడారు అనుకోండి, వాడు మారాడు, ఎప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేము, అనవసరంగా బాధపడ్డం ఎందుకు? సో ఫుడ్ విషయంలో డౌట్ క్లియర్ అయింది కదా సార్, ఫుడ్ విషయం డౌట్ క్లియర్ అయింది, ఇంకా మెడిసిన్ విషయంలో క్లియర్ అయింది. ఓకేనా, మెడిసిన్ తొందరపడి ఏదో నేను అన్నానని నా ఊపుతోటి నా ఎనర్జీతో మీరు రీసెర్చ్ చేయకూడదు. మీ వేలో మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ప్రతిదీ చేయాలి తప్ప ఏదో గురుగారు చెప్పారు కదా అని చేయడం అది కాదు. ఓకేనా,
యూట్యూబ్లో న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వినడం కోసం శ్రీధర్ న్యూ ఎనర్జీ ఛానల్ని సెర్చ్ చేయండి. SREEDHARNEWENERGY.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in. బై.